చట్టాలు. చర్చి క్రీస్తు స్థాపించబడింది. మొదటి పుస్తకంలో ఓ థియోఫిలస్ లూకా అనే నేను యేసు తాను ఎన్నుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత అతను చేపట్టబడిన రోజు వరకు అతను చేయడం మరియు బోధించడం ప్రారంభించిన వాటి గురించి వివరించాను. వారికి అతను తన బాధ, సిలువ, తర్వాత అనేక రుజువుల ద్వారా సజీవంగా కనిపించాడు. 40 రోజులలో వారికి కనిపించాడు మరియు దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. వారితో కలిసి ఉండగా అతను యెరూషలేము నుండి బయలుదేరవద్దని వారికి ఆజ్ఞాపించాడు. కాని తండ్రి వాగ్దానం కోసం వేచి ఉండండి, అతను చెప్పాడు. మీరు నా నుండి విన్నారు, యోహాను నీళ్లతో బాప్తిస్మం తీసుకున్నాడు, అయితే మీరు చాలా రోజుల తర్వాత పరిశుద్ధాత్మతో బాప్తిస్మం తీసుకుంటారు. పవిత్రాత్మ ఇవ్వబడింది. పెంతెకొస్తు దినము వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూర్చున్నారు. అకస్మాత్తుగా స్వర్గం నుండి ఒక బలమైన గాలి వంటి శబ్దం వచ్చింది, మరియు అది వారు కూర్చున్న ఇల్లు మొత్తం నిండిపోయింది. అగ్నిలాగా విభజించబడిన నాలుకలు వారికి కనిపించాయి మరియు వారిలో ప్రతి ఒక్కరిపై విశ్రాంతి తీసుకున్నాయి. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ వారికి చెప్పినట్లు ఇతర భాషలలో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు జెరూసలేంలో నివసించే యూదులు, ఆకాశం క్రింద ఉన్న ప్రతి దేశం నుండి భక్తిపరులైన పురుషులు పెంతెకొస్తు కారణంగా యెరూషలేముకు వచ్చారు. ఈ శబ్దానికి జనసమూహం కూడి వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ సొంత భాషలో మాట్లాడటం వింటారు కాబట్టి వారు తికమకపడ్డారు. వారు ఆశ్చర్యపడి మాట్లాడుచున్న వీరందరూ గలీలయులు కాదా? మనలో ప్రతి ఒక్కరూ వారి స్వంత మాతృభాషలో. యూదులు మరియు మతం మార్చుకున్నవారు ఎలా వింటాము? క్రెటన్లు మరియు అరబ్బులు, వారు మా స్వంత భాషలలో దేవుని అద్భుతాలను ప్రకటించడం మేము వింటాము. దేవుని అద్భుతమైన కార్యాలను వారు మా భాషల్లో చెప్పడం వింటాం. అందరూ ఆశ్చర్యపోయారు మరియు కలవరపడ్డారు ఒకరితో ఒకరు. దీని అర్థం ఏమిటి? అయితే ఇతరులు ఎగతారి చేస్తూ కొత్త ద్రాక్షారసంతో నిండి ఉన్నారు, వారు త్రాగి ఉన్నారు అని అన్నారు. పేతురు 11 మందితో నిలబడి తన స్వరం పెంచి వాళ్లతో ఇలా అన్నాడు, యూదేయ ప్రజలారా, యెరూషలేములో నివసించే వారలారా, ఇది మీకు తెలియజేయండి, నా మాటలు వినండి. ఈ మనుషులు మీరు ఊహిస్తున్నట్లుగా త్రాగి ఉండరు, ఎందుకంటే ఇది రోజులో 3వ గంట మాత్రమే, 9 గంటలు. ప్రవక్త జోయెల్ ద్వారా ఇలా చెప్పబడింది, అంత్యదినాల్లో నేను నా ఆత్మను అన్ని శరీరాలపై కుమ్మరిస్తాను, మీ కుమారులు మరియు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మరియు మీ యువకులు దర్శనాలను చూస్తారు, మరియు మీ వృద్ధులు కలలు కంటారు. ఆ రోజుల్లో నా మగ సేవకులపైన మరియు ఆడ సేవకుల మీద కూడా నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, మరియు వారు ప్రవచిస్తారు. మరియు నేను పైన ఆకాశంలో అద్భుతాలు మరియు క్రింద భూమిపై సంకేతాలు, రక్తం మరియు అగ్ని మరియు పొగ ఆవిరిని చూపుతాను. సూర్యుడు చీకటిగా మరియు చంద్రుడు రక్తముగా మార్చబడును. ప్రభువు రోజు రాకముందే గొప్ప మరియు అద్భుతమైన రోజు, మరియు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు ప్రతివాడు రక్షింపబడును. జోయెల్ 2:28, మెనస్ 32 నుండి. ఇస్రాయేలీయులారా, ఈ మాటలు వినండి. నజరేయుడైన యేసు దేవుడు మీ మధ్య గొప్ప కార్యాలు, అద్భుతాలు మరియు సూచకాల అద్భుతాలు ద్వారా మీకు ధృవీకరించబడిన వ్యక్తి మీకు తెలిసినట్లుగా ఈ యేసును అప్పగించాడు. దేవుని యొక్క ఖచ్చితమైన ప్రణాళిక మరియు ముందస్తు జ్ఞానము ప్రకారం అన్యాయస్థుల చేతులు మీరు సిలువ వేయబడి చంపబడ్డారు. దేవుడు అతనిని లేపాడు, మరణం యొక్క వేదనను సడలించాడు, ఎందుకంటే అతను దానిని పట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే దావీదు అతని గురించి ఇలా అన్నాడు, నేను యెహోవాను ఎల్లప్పుడూ నా ఎదుట చూచుచున్నాను, అందుచేత నా హృదయం సంతోషించింది, నా నాలుక సంతోషించింది, నా మాంసం కూడా నిరీక్షణలో నివసిస్తుంది. మీరు నా ఆత్మను పాతాళానికి విడిచిపెట్టరు, లేదా మీ పవిత్రుడు అవినీతిని చూడనివ్వరు. జీవమార్గాలను నీవు నాకు తెలియజేశావు, నీ సన్నిధితో నన్ను ఆనందముతో నింపుదు. కీర్తన 16:8-11. సోదరులారా, పూర్వీకుడైన దావీదును గూర్చి నేను మీకు నమ్మకంతో చెప్పగలను, అతడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు మరియు అతని సమాధి ఈరోజు వరకు మనతో ఉంది. కాబట్టి ప్రవక్తగా ఉండి దేవుడు తన సంతానంలో ఒకరిని తన సింహాసనంపై కూర్చోబెడతానని ప్రమాణం చేశాడని తెలుసుకుని క్రీస్తు పునరుద్ధానాన్ని ముందుగానే చూసి తాను పాతాళానికి నివాసమైన విడిచిపెట్టలేదని చెప్పాడు. మనుషుల ఆత్మలు లేదా అతని శరీరం అవినీతిని చూడలేదు. ఈ యేసును దేవుడు లేపాడు, దానికి మనమందరం సాక్షులం. కావున దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి తండ్రి నుండి పరిశుద్ధాత్మ వాగ్దానమును పొంది మీరు స్వయంగా చూస్తున్న మరియు వింటున్న దానిని కుమ్మరించాడు. పరుగెత్తే గాలి శబ్దం, వివిధ భాషలలో మాట్లాడటం మరియు వినడం. ఎందుకంటే దావీదు స్వర్గానికి ఎక్కలేదు, కాని అతను స్వయంగా ఇలా చెప్పాడు, నేను నీ శత్రువులను నీ పాదపీఠం చేసేవరకు నా కుడివైపున కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. మీరు సిలువ వేయబడిన ఈ యేసును దేవుడు అతనిని ప్రభువుగా మరియు క్రీస్తుగా నియమించాడని ఇస్రాయేలు ఇంటివారందరూ నిశ్చయంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వారు అది విన్నప్పుడు వారు హృదయ విదారకంగా ఉండి పేతురు మరియు మిగిలిన అపొస్తలులతో, సోదరులారా, మనం ఏమి చేయాలి? పేతురు వారితో ఇలా అన్నాడు, మీ పాపాల క్షమాపణ కోసం మీలో ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ బహుమతిని పొందుతారు. బహుమతి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాదు, ఇప్పుడే జరిగింది. వాగ్దానం మీకోసం మరియు మీ పిల్లల కోసం మరియు దూరంగా ఉన్న వారందరికీ, మన దేవుడైన యెహోవా తనను తాను పిలిచే ప్రతి ఒక్కరికోసం. మరియు అనేక ఇతర మాటలతో అతను సాక్ష్యమిచ్చి, ఈ వక్రతరం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని వారిని ప్రోత్సహించడం కొనసాగించాడు. కాబట్టి అతని మాటను అంగీకరించినవారు బాప్తిస్మం తీసుకున్నారు మరియు ఆ రోజున దాదాపు 3,000 మంది ఆత్మలు చేర్చబడ్డారు. విశ్వాసుల సహవాసం. వారు అపొస్తలుల బోధనకు మరియు సహవాసానికి, రొట్టెలు విరగొట్టడానికి మరియు ప్రార్థనలకు తమను తాము అంకితం చేసుకున్నారు. ప్రతి ఆత్మపై విస్మయం ఏర్పడింది మరియు అపొస్తలుల ద్వారా అనేక అద్భుతాలు మరియు సంకేతాలు జరుగుతున్నాయి. విశ్వసించే వారందరూ కలిసి ఉన్నారు మరియు అన్ని విషయాలు ఉమ్మడిగా ఉన్నారు. వారు తమ ఆస్తులు మరియు వస్తువులను విక్రయించి ఎవరికైనా అవసరమైన విధంగా ఆదాయాన్ని అందరికీ పంచేవారు. రోజురోజుకి కలిసి ఆలయానికి హాజరవుతూ మరియు వారి ఇళ్లలో రొట్టెలు విరిచి వారు సంతోషంతో మరియు ఉదార హృదయాలతో వారి ఆహారాన్ని స్వీకరించారు. దేవుణ్ణి స్తుతిస్తూ మరియు ప్రజలందరి దయతో ఉన్నారు. ప్రభువు వారి సంఖ్యకు, విధేయత గల విశ్వాసుల శరీరాన్ని దేవుడు స్థాపించిన చర్చికి చేర్చాడు. రక్షింపబడుతున్న వారిని రోజురోజుకు చేర్చాడు. కుంటి బిచ్చగాడు నయం. పేతురు మరియు యోహాను ప్రార్థన సమయంలో 9వ గంటలో ఆలయానికి వెళ్తున్నారు. పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తిని తీసుకువెళ్లారు. వారు ఆలయంలోకి ప్రవేశించే వారి భిక్షను అడగడానికి అందమైన ద్వారం అని పిలువబడే ఆలయ ద్వారం వద్ద ప్రతిరోజూ ఉంచారు. పేతురు మరియు యోహాను గుడిలోకి వెళ్లబోతుండగా చూసి భిక్షను స్వీకరించమని అడిగాడు. యోహాను వలె పేతురు అతని వైపు చూపులను మళ్లించి, నా దగ్గర వెండి బంగారములు లేవు, కాని నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడవండి. వెంటనే అతని పాదాలు మరియు చీలమండలు బలంగా తయారయ్యాయి. అతను పైకి దూకి నడుచుకుంటూ దూకి దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలోకి ప్రవేశించాడు. ప్రజలందరూ అతను నడవడం మరియు దేవుణ్ణి స్తుతించడం చూసి దేవాలయం యొక్క అందమైన ద్వారం వద్ద కూర్చుని భిక్షను అడిగే వ్యక్తిగా గుర్తించారు. అతను పేతురు మరియు యోహానులను అంటిపెట్టుకుని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి పోర్టికోలో వారి వద్దకు పరిగెత్తారు. పేతురు ప్రజలందరినీ చూసినప్పుడు, ఇస్రాయేలు ప్రజలారా, మీరు దీని గురించి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? లేదా మీరు మా వైపు ఎందుకు చూస్తున్నారు? మా స్వంత శక్తి లేదా భక్తితో మేము అతనిని నడిచేలా చేశాము? అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచారు. మీరు అతనిని అప్పగించి పిలాతు సమక్షంలో తిరస్కరించారు. అతను అతన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు పవిత్రుడు మరియు నీతిమంతుడిని తిరస్కరించారు మరియు హంతకుడిని మీకు మంజూరు చేయమని అడిగారు మరియు మీరు జీవం యొక్క రచయితను చంపారు. దేవుడు మృతులలో నుండి లేపబడ్డాడు. దీనికి మేము సాక్షులం. మీరు చూస్తున్న మరియు తెలిసిన ఈ వ్యక్తి, అతని పేరు మీద విశ్వాసం మరియు విశ్వాసం. యేసు ద్వారా మీ అందరి సమక్షంలో మనిషికి ఈ పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మీ అధికారులు, శాస్త్రులు, పరిసయులు మరియు సద్దూకయులు కూడా అజ్ఞానంతో ప్రవర్తించారని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తుకు కష్టాలు తప్పవని ప్రవక్తలందరి ద్వారా ప్రవచించిన దానిని ఆయన ఆ విధంగా నెరవేర్చాడు. కాబట్టి పశ్చాత్తాపపడి మరల తిరగండి, తద్వారా మీ పాపాలు తుడిచివేయబడతాయి. ప్రభువు సన్నిధి నుండి సేదదీర్చే సమయాలు వస్తాయి మరియు అతను మీకోసం నియమించబడిన క్రీస్తును పంపగలడు. యేసు అతనిని స్వర్గం పునరుద్ధరించే సమయం వరకు స్వీకరించాలి. దేవుడు చాలా కాలం క్రితం తన పవిత్ర ప్రవక్తల నోటి ద్వారా చెప్పిన విషయాలన్నీ మోషే, దేవుడైన యెహోవా నీ సహోదరుల నుండి నాలాంటి ప్రవక్తను మీకోసం లేపుతాడు. అతను మీకు ఏది చెప్పినా మీరు అతని మాట వినాలి. ఆ ప్రవక్త మెస్సీయా మాట వినని ప్రతి ఆత్మ ప్రజల నుండి నాశనం చేయబడుతుంది. సమూయేలు మొదలుకుని అతని తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ కూడా ఈ రోజుల్లో ప్రకటించారు. దేవుడు అబ్రాహాముతో, నీ సంతానంలో భూలోకంలోని వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని దేవుడు మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు ప్రవక్తల కుమారులు. దేవుడు తన సేవకుణ్ణి లేపి మీలో ప్రతి ఒక్కరిని మీ దుర్మార్గం నుండి తప్పించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదట అతన్ని మీ వద్దకు పంపాడు. కౌన్సిల్ ముందు పీటర్ మరియు జాన్ వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులు మరియు ఆలయ సారథి మరియు సద్దూకయ్యులు వారిపైకి వచ్చారు. వారు ప్రజలకు బోధించడం మరియు చనిపోయిన వారి నుండి పునరుత్థానాన్ని యేసులో ప్రకటించడం వలన చాలా కోపంగా ఉన్నారు. సద్దూకయ్యులు పునరుత్థానాన్ని విశ్వసించలేదు. వారిని అరెస్టు చేసి మరుసటి రోజు వరకు కస్టడీలో ఉంచారు. వాక్యము విని అనేకులు నమ్మిరి. ఆ మనుషుల సంఖ్య దాదాపు 5,000 మంది. మరుసటి రోజు ప్రధాన యాజకుడైన అన్న, కయఫా, యోహాను మరియు అలెగ్జాండర్ మరియు ప్రధాన యాజక కుటుంబానికి చెందిన వారందరితో పాటు వారి అధికారులు, పెద్దలు మరియు శాస్త్రులు యెరూషలేములో సమావేశమయ్యారు. మరియు వారు వాటిని మధ్యలో ఉంచినప్పుడు వారు, మీరు ఏ శక్తితో లేదా ఏ పేరుతో దీన్ని చేశారు? అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిపోయి, ప్రజలారా, పెద్దలారా, ఈరోజు మనం ఒక వికలాంగుడికి చేసిన మేలు గురించి విచారిస్తున్నట్లయితే ఈ వ్యక్తి ఏ విధంగా స్వస్థత పొందాడో తెలియజేయండి. దేవుడు మృతులలోనుండి లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ మరియు ఇస్రాయేలీయులందరికీ, అట్టివాడైన మీచేత తిరస్కరించబడిన రాయే ఈ యేసు. మరెవరిలోనూ మోక్షం లేదు, ఎందుకంటే మనం రక్షించబడటానికి ఆకాశము క్రింద మనుష్యులలో మరే ఇతర పేరు ఇవ్వబడలేదు. ఇప్పుడు వారు పీటర్ మరియు జాన్ యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు, మరియు వారు చదువుకోలేదని, తమ రబ్బికుల పాఠశాలల్లో వారిచే శిక్షణ పొందలేదు, సామాన్యులు, వారు ఆశ్చర్యపోయారు. వారు యేసుతో ఉన్నారని గుర్తించారు. అయితే స్వస్థత పొందిన వ్యక్తి తమ పక్కన నిలబడి ఉండడం చూసి వారు వ్యతిరేకతతో ఏమీ చెప్పలేకపోయారు. అయితే వారు సభ నుండి బయటకు వెళ్లమని వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు, ఈ మనుష్యులను మనం ఏమి చేయాలి? వారి ద్వారా చెప్పుకోదగ్గ సంకేతం జెరూసలేం నివాసులందరికీ స్పష్టంగా కనిపిస్తుంది, మరియు మేము దానిని తిరస్కరించలేము. అయితే ఇది ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ పేరుతో ఇకపై ఎవరితోనూ మాట్లాడవద్దని హెచ్చరిద్దాం. కాబట్టి వారు వారిని పిలిచి యేసునామంలో అస్సలు మాట్లాడవద్దని లేదా బోధించవద్దని వారికి ఆజ్ఞాపించారు. అయితే పేతురు మరియు యోహాను వారికి జవాబిచ్చారు, దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టిలో సరైనదేనా? మీరు తీర్పు చెప్పాలి, ఎందుకంటే మేము చూసిన మరియు విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేము. మరియు వారు వారిని మరింత బెదిరించినప్పుడు వారు వారిని విడిచిపెట్టారు. వారిని శిక్షించడానికి మార్గం కనుగొనలేదు, ఎందుకంటే ప్రజల కారణంగా జరిగినదానికి అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈ స్వస్థత యొక్క సంకేతం ఎవరిపై నిర్వహించబడిందో ఆ వ్యక్తి 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. ధైర్యం. వారు విడుదల చేయబడినప్పుడు వారు తమ స్నేహితుల వద్దకు వెళ్లి ప్రధాన యాజకులు మరియు పెద్దలు తమతో చెప్పినట్లు నివేదించారు. వారు అది విన్నప్పుడు వారు కలిసి దేవునికి తమ గొంతులను ఎత్తి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలోని సమస్తాన్ని సృష్టించిన ప్రభువా, నీ సేవకుడైన మా తండ్రి దావీదు నోటి ద్వారా ఎందుకు ఇలా చేశాడో చెప్పాడు. అన్యజనులు కోపోద్రిక్తులయ్యారు, మరియు ప్రజలు పన్నాగం ఫలించలేదా? భూమిపై రాజులు తమను తాము ఏర్పాటు చేసుకున్నారు, మరియు పాలకులు కలిసి ప్రభువుకు మరియు ఆయన అభిషిక్తుడికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. ఎందుకంటే ఈ నగరంలో మీరు అభిషేకించిన మీ పవిత్ర సేవకుడు యేసుకు వ్యతిరేకంగా హేరోదు మరియు పొంతి పిలాతు ఉన్నారు. అన్యజనులతో మరియు ఇస్రాయేలు ప్రజలతో, మీ చేతి మరియు మీ ప్రణాళిక నెరవేరాలని ముందుగా నిర్ణయించినదంతా చేయండి. ఇప్పుడు ప్రభూ, వారి బెదిరింపులను గమనించి నీ సేవకులకు నీ మాటను ధైర్యంగా చెప్పడం కొనసాగించు. నీవు స్వస్థత కోసం నీ చేయి చాపి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా అద్భుతాలు మరియు అద్భుతాలు జరుగుతాయి. మరియు వారు ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న ప్రదేశము కంపించెను, మరియు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యమును ధైర్యముగా చెప్పుట కొనసాగించెను. ఫెలోషిప్ సర్వసాధారణం. ఇప్పుడు విశ్వసించిన వారి పూర్తి సంఖ్య ఒకే హృదయం మరియు ఆత్మతో ఉంది, మరియు అతనికి చెందిన వాటిలో దేనినీ తన స్వంతం అని ఎవరూ చెప్పలేదు, కాని వారికి అన్నీ ఉమ్మడిగా ఉన్నాయి. మరియు అపొస్తలులు గొప్ప శక్తితో ప్రభువైన యేసు పునరుద్ధానానికి సాక్ష్యమిచ్చేవారు, మరియు గొప్ప దయ వారందరిపై ఉంది. వారి మధ్య ఒక పేదవాడు లేడు, ఎందుకంటే భూములు లేదా ఇళ్ల యజమానులు ఎంతమంది ఉన్నారో వాటిని విక్రయించి విక్రయించిన డబ్బును తెచ్చి అపొస్తలుల పాదాల వద్ద ఉంచారు, మరియు ప్రతి ఒక్కరికి అవసరమైనప్పుడు పంచిపెట్టారు. అనేక సంకేతాలు మరియు అద్భుతాలు జరిగాయి. అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలు మరియు అద్భుతాలు క్రమంగా ప్రజలలో జరిగాయి. వారందరూ కలిసి సోలమన్ పోర్టికోలో ఉన్నారు. మిగిలిన వారెవరూ వారితో చేరడానికి సాహసించలేదు, కాని ప్రజలు వారిని ఎంతో గౌరవించారు. మరియు మునుపెన్నడూ లేనంతగా విశ్వాసులు ప్రభువునకు చేర్చబడ్డారు. పురుషులు మరియు స్త్రీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తద్వారా వారు రోగులను వీధుల్లోకి తీసుకువెళ్లారు, మరియు వారిని మంచం మరియు చాపలపై పడుకోబెట్టారు. పేతురు వచ్చినప్పుడు కనీసం అతని నీడ కొంతమందిపై పడవచ్చు. వారిది ప్రజలు యెరూషలేము చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుండి కూడా వచ్చి రోగులను మరియు అపవిత్రాత్మలతో బాధపడుతున్న వారిని తీసుకువచ్చారు, మరియు వారందరూ స్వస్థత పొందారు. అపొస్తలులు అరెస్టు చేశారు. ప్రధాన యాజకుడు లేచి అతనితో ఉన్న వారందరూ, అంటే సద్దూకయ్యుల పక్షం, అసూయతో నిండిపోయి అపొస్తలులను బంధించి బహిరంగ చెరసాలలో వేశారు. అయితే రాత్రి సమయంలో ప్రభువు దూత చెరసాల తలుపులు తెరిచి వారిని బయటకు తీసుకొచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలబడి ఈ జీవితంలోని మాటలన్నీ ప్రజలకు చెప్పండి అని చెప్పాడు. వారు అది విన్నప్పుడు వారు తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించి బోధించడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు మరియు అతనితో ఉన్నవారు వచ్చినప్పుడు వారు కౌన్సిల్ను మరియు ఇస్రాయేలు సెనేట్ అందరినీ పిలిచి వారిని తీసుకురావడానికి చెరసాలలోకి పంపారు. కాని అధికారులు వచ్చినప్పుడు వారు జైలులో కనిపించలేదు. కాబట్టి వారు తిరిగి వచ్చి జైలు భద్రంగా తాళం వేయబడిందని మరియు తలుపుల వద్ద కాపలాదారులు నిలబడి ఉన్నారని మేము కనుగొన్నాము, కాని మేము వాటిని తెరిచినప్పుడు లోపల ఎవరూ కనిపించలేదు అని నివేదించారు. ఇప్పుడు ఆలయ అధిపతి మరియు ప్రధాన యాజకులు ఈ మాటలు విన్నప్పుడు ఇది ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తూ వారి గురించి చాలా కలవరపడ్డారు. ఎవరో వచ్చి, చూడండి, నువ్వు చెరసాలలో వేసిన వాళ్లు గుడిలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు. అప్పుడు అధికారులతో కెప్టెన్ వెళ్లి వారిని తీసుకువచ్చాడు, కాని బలవంతంగా కాదు, ఎందుకంటే వారు ప్రజలచే రాళ్లతో కొట్టబడతారని భయపడ్డారు. వాళ్లు వాటిని తీసుకొచ్చి సభ ముందు నిలబెట్టారు. ప్రధాన యాజకుడు వారిని ఇలా ప్రశ్నించాడు, ఈ పేరుతో బోధించవద్దని మేము మీకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాము, అయినప్పటికీ మీరు యెరూషలేమును మీ బోధనతో నింపారు, మరియు ఈ వ్యక్తి రక్తాన్ని మాపైకి తీసుకురావాలని మీరు అనుకుంటున్నారు. అయితే పేతురు మరియు అపొస్తలులు, మనం మనుష్యుల కంటే దేవునికే లోబడాలి. మీరు చెట్టుకు ఉరివేసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. ఇస్రాయేలుకు పశ్చాత్తాపాన్ని మరియు పాపక్షమాపణను ఇవ్వడానికి దేవుడు అతన్ని నాయకుడిగా మరియు రక్షకునిగా తన కుడిపార్శ్వంలో హెచ్చించాడు. ఇది విన్నప్పుడు వారు కోపోద్రిక్తులైనారు మరియు వారిని చంపాలనుకున్నారు. అయితే కౌన్సిల్లోని గమలియేలు అనే పరిసయ్యుడు కౌన్సిల్తో ఇలా అన్నాడు, ఇస్రాయేలు ప్రజలారా, ఈ మనుష్యులతో మీరు ఏమి చేయబోతున్నారో జాగ్రత్తగా ఉండండి. ఈ మనుష్యులకు దూరంగా ఉండండి మరియు వారిని ఒంటరిగా వదిలేయండి, ఎందుకంటే ఈ ప్రణాళిక లేదా ఈ పని మనిషిది అయితే అది విఫలమవుతుంది, కాని అది దేవునికి సంబంధించినది అయితే మీరు వాటిని పడగొట్టలేరు. మీరు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారని కూడా గుర్తించవచ్చు. వారు అతని సలహా తీసుకుని వారిని కొట్టారు మరియు యేసు నామంలో మాట్లాడవద్దని వారిని ఆజ్ఞాపించి వారిని విడిచిపెట్టారు. అప్పుడు వారు పేరు కోసం అవమానానికి గురికావడానికి అర్హులుగా పరిగణించబడ్డారని సంతోషిస్తూ సభ నుండి వెళ్లిపోయారు. మరియు ప్రతిరోజూ ఆలయంలో మరియు ఇంటింటికి వారు యేసుక్రీస్తు అని బోధించడం మరియు బోధించడం ఆపలేదు. స్టీఫెన్ను సీజ్ చేసి రాళ్లతో కొట్టారు. స్టెఫను దయ మరియు శక్తితో నిండినవాడు, ప్రజలలో గొప్ప అద్భుతాలు మరియు సంకేతాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు స్వాతంత్రుల సమాజ మందిరానికి చెందిన వారిలో కొందరు లేచి స్టీఫెన్తో వాగ్వాదానికి దిగారు. అయితే ఆయన మాట్లాడుతున్న జ్ఞానాన్ని మరియు ఆత్మను వారు తట్టుకోలేకపోయారు. అప్పుడు వారు, అతను మోషేకు మరియు దేవునికి వ్యతిరేకంగా దూషించే మాటలు మాట్లాడటం మేము విన్నాము అని చెప్పే మనుషులను రహస్యంగా ప్రేరేపించారు. వారు ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రెచ్చగొట్టి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకుని సభ ముందు హాజరుపరిచారు. మరియు ఈ వ్యక్తి ఈ పవిత్ర స్థలానికి మరియు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం మానేయుడు అని అబద్ధ సాక్షులను నిలబెట్టారు. ఈ నజరేయుడైన యేసు ఈ స్థలాన్ని నాశనం చేస్తాడని మరియు మోషే మాకు అప్పగించిన ఆచారాలను మారుస్తాడని అతను చెప్పడం మేము విన్నాము. మరియు సభలో కూర్చున్న వారందరూ ఆయనను చూచినప్పుడు ఆయన ముఖము దేవదూత ముఖమువలే ఉండుట చూచెను. స్టీఫెన్ తన ప్రసంగాన్ని ఇలా ముగించాడు: మీరు గట్టి మెడగల ప్రజలారా, సున్నతి చేయని హృదయాలు మరియు చెవులు, మీరు మీ తండ్రుల వలె ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు. మీ పితరులు హింసించని ప్రవక్త ఎప్పుడైనా ఉన్నాడా? నీతిమంతుని రాకడను ఊహించిన వారిని కూడా వారు చంపారు. ఇప్పుడు మీరు అతనికి ద్రోహం చేశారు మరియు హత్య చేశారు. దేవదూతల ద్వారా అమలు చేయబడిన ధర్మశాస్త్రాన్ని మీరు స్వీకరించారు కాని దానిని పాటించలేదు. వారు ఈ మాటలు విని కోపోద్రిక్తులైనారు మరియు వారు అతనిపై పళ్లు దూర్చారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడు. స్వర్గంలోకి చూస్తూ దేవుని మహిమను చూశాడు మరియు యేసు దేవుని కుడిపార్శ్వంలో నిలబడి ఉన్నాడు. మరియు అతను, ఇదిగో ఆకాశం తెరుచుకోవడం మరియు మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలబడటం చూస్తున్నాను అన్నాడు. కాని వారు పెద్ద గొంతుతో కేకలు వేసి చెవులు ఆపి అతనిపైకి పరుగెత్తారు. అప్పుడు వారు అతన్ని నగరం నుండి వెళ్లగొట్టి రాళ్లతో కొట్టారు. మరియు సాక్షులు తమ వస్త్రాలను సౌలు అనే యువకుడి పాదాల దగ్గర ఉంచారు. మరియు వారు స్టెఫను రాళ్లతో కొట్టుచుండగా అతడు, యేసు ప్రభువా, నా ఆత్మను స్వీకరించుము అని పిలిచాడు. మరియు మోకాళ్లపై పడి, ప్రభూ, ఈ పాపాన్ని వారికి వ్యతిరేకంగా ఉంచవద్దు అని పెద్ద స్వరంతో అరిచాడు. మరియు అతను ఇలా చెప్పినప్పుడు అతను నిద్రపోయాడు. ఆ రోజున యెరూషలేములోని చర్చికి వ్యతిరేకంగా గొప్ప హింస జరిగింది మరియు అపోస్తలులు తప్ప వారందరూ యూదయ మరియు సమరయ ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఉన్నారు. భక్తిపరులైన మనుష్యులు స్టెఫనును పాతిపెట్టి అతని గురించి గొప్పగా విలపించారు. అయితే సౌలు చర్చిని ధ్వంసం చేస్తూ ఇంటింటికి ప్రవేశిస్తూ స్త్రీ పురుషులను ఈడ్చుకెళ్లి చెరసాలలో వేశాడు. క్రీస్తు సమరయలో ప్రకటించబడ్డాడు. ఇప్పుడు చెల్లాచెదురుగా ఉన్నవారు వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్లారు. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్లి వారికి క్రీస్తును ప్రకటించాడు. ఫిలిప్పు విన్నప్పుడు మరియు అతను చేసిన సూచకాలను చూసినప్పుడు జనసమూహం ఏకగ్రీవంగా అతను చెప్పేది గమనించారు. ఎదుట్టే అపవిత్రాత్మలు వ్యాపించిన చాలామది పెద్దగా కేకలు వేసేవి, పక్షవాత లేదా కుంటివాళ్లు చాలామది స్వస్థత పొంది. కాబట్టి ఆ నగరంలో చాలా ఆనందం ఉంది. సైమన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఇంతకు ముందు నగరంలో మాయాజాలం చేసి తాను ఎవరో గొప్పవాడని చెప్పి షోమ్రోను ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఈ మనిషి గొప్ప అని పిలువబడే దేవుని శక్తి అని చిన్నవారి నుండి గొప్పవారి వరకు అందరూ అతని వైపు దృష్టి సారించారు. అయితే ఫిలిప్ దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు నమ్మినప్పుడు స్త్రీ పురుషులిద్దరూ బాప్తిస్మం తీసుకున్నారు. సైమన్ కూడా నమ్మాడు మరియు బాప్తిజం పొందిన తరువాత అతను ఫిలిప్తో కొనసాగాడు. సంకేతాలు మరియు గొప్ప అద్భుతాలను చూసి అతను ఆశ్చర్యపోయాడు. సమరయ దేవుని వాక్యాన్ని పొందిందని యెరూషలేములోని అపోస్తలులు విన్నప్పుడు వారు పేతురు మరియు యోహానులను వారి వద్దకు పంపారు. వారు దిగివచ్చి పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థించారు, ఎందుకంటే అతను వారిలో ఎవరిపైనా పడలేదు. కాని వారు ప్రభువైన యేసు నామమున మాత్రమే బాప్తిస్మము పొందిరి. అప్పుడు వారు వారిపై చేతులు ఉంచారు మరియు వారు పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తలుల చేతులు వేయడం ద్వారా ఆత్మ ఇవ్వబడిందని సీమోను చూసినప్పుడు అతను వారికి డబ్బు ఇచ్చాడు. నేను ఎవరిపైనా చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందేలా ఈ శక్తిని నాకు కూడా ఇవ్వండి అని చెప్పాడు. పేతురు అతనితో ఇలా అన్నాడు, నీవు డబ్బుతో దేవుని బహుమతిని పొందగలవని నువ్వు భావించినందున నీ వెండి నీతోపాటే నశించిపో. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కాబట్టి ఈ విషయంలో నీకు భాగమూ లేదు. కాబట్టి ఈ నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి వీలైతే నీ హృదయ ఉద్దేశం క్షమించబడాలని ప్రభువును ప్రార్థించండి. మీరు చేదు యొక్క గాల్లో మరియు అన్యాయపు బంధంలో ఉన్నారని నేను చూస్తున్నాను. దానికి సైమన్, నా కోసం ప్రభువును ప్రార్థించండి. మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుడా అని జవాబిచ్చాడు. ఇథియోపియన్ నపుంసకుడు ప్రభువు దూత ఫిలిప్పుతో, లేచి దక్షిణం వైపు యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారికి వెళ్ళు, ఇది ఎడారి ప్రదేశం. అతను లేచి వెళ్లాడు. ఒక ఇథియోపియన్, ఒక నపుంసకుడు, కాండస్ యొక్క ఆస్థాన అధికారి, ఇథియోపియన్ల రాణి, ఆమె మొత్తం సంపదకు బాధ్యత వహిస్తుంది. అతను ఆరాధించడానికి జెరూసలేంకు వచ్చి తిరిగి వస్తున్నాడు. తన రథంలో కూర్చున్నాడు మరియు అతను యెషయా ప్రవక్తను చదువుతున్నాడు. ఆత్మ ఫిలిప్తో, వెళ్లి ఈ రథంలో చేరు అని చెప్పింది. ఫిలిప్ అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి అతను యెషయా ప్రవక్తను చదవడం విని, నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా? అతను, ఎవరైనా నన్ను నడిపించకపోతే నేను ఎలా చేయగలను? అతను ఫిలిప్ను పైకి వచ్చి తనతో కూర్చోమని ఆహ్వానించాడు. ఇప్పుడు అతను చదువుతున్న లేఖనంలోని భాగమేమిటంటే, అతడు వధకు తీసుకువెళ్లబడిన గొర్రెలాగా దాని బుచ్చు కత్తిరించేవారి ఎదుట మౌనంగా ఉన్నాడు, కాబట్టి అతను నోరు తెరవడు. అతని అవమానంలో అతనికి న్యాయం నిరాకరించబడింది. అతని తరాన్ని ఎవరు వర్ణించగలరు? అతని ప్రాణం భూమి నుండి తీసివేయబడింది. నపుంసకుడు ఫిలిప్తో, నేను నిన్ను అడుగుతున్నాను, ప్రవక్త తన గురించి లేదా మరొకరి గురించి ఇలా చెప్పాడా? అప్పుడు ఫిలిప్ తన నోరు తెరిచి ఈ లేఖనంతో ప్రారంభించి అతనికి యేసుగురించిన శుభవార్త చెప్పాడు. వారు దారిలో వెళుతుండగా వారు నీటి వద్దకు వచ్చారు. మరియు నపుంసకుడు, చూడండి, ఇదిగో నీరు, బాప్తిస్మం తీసుకోకుండా నన్ను ఏది అడ్డుకుంటుంది? కాబట్టి అతను రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. మరియు వారిద్దరూ, ఫిలిప్ మరియు నపుంసకుడు, నీటిలోకి దిగారు. మరియు అతను అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. మరియు వారు నీళ్లలో నుండి పైకి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకువెళ్ళింది. మరియు నపుంసకుడు అతనిని చూడలేదు మరియు సంతోషిస్తూ తన మార్గంలో వెళ్లాడు. సౌలు యొక్క మార్పిడి. సౌలు ప్రభువు శిష్యులకు వ్యతిరేకంగా బెదిరింపులు మరియు హత్యలను ఇంకా ఊపిరి పీల్చుకుంటూ ప్రధాన యాజకుని వద్దకు వెళ్లి దమస్కస్లోని సమాజ మందిరాలకు లేఖలు అడిగాడు. తద్వారా అతను మార్గంలోని పురుషులు లేదా స్త్రీలు ఎవరైనా కనిపిస్తే అతను వారిని తీసుకురావడానికి జెరూసలేంకు కట్టుబడి ఉంది. ఇప్పుడు అతను తన దారిలో వెళుతుండగా అతను డమాస్కస్ దగ్గరికి చేరుకున్నాడు. మరియు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక కాంతి అతని చుట్టూ మెరుస్తుంది. అతడు నేలమీద పడి, సౌలా, సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అతనితో ఒక స్వరం వినిపించింది. మరియు అతను, ప్రభూ, నీవు ఎవరు? అతడు, నేను యేసును, నీవు హింసిస్తున్నాను. లేచి పట్టణంలోకి ప్రవేశించండి, మీరు ఏమి చేయాలో మీకు తెలియజేయబడుతుంది. అతనితో ప్రయాణిస్తున్న మనుష్యులు గొంతు విని ఎవరూ చూడకుండా నిశ్చేష్టులయ్యారు. సౌలు నేల నుండి లేచాడు. మరియు అతని కళ్ళు తెరవబడినప్పటికీ అతనికి ఏమీ కనిపించలేదు. కాబట్టి వారు అతనిని చేయి పట్టుకుని డమాస్కస్కు తీసుకువచ్చారు. మరియు అతను 3 రోజులు కంటిచూపు లేకుండా ఉన్నాడు. మరియు తినలేదు మరియు త్రాగలేదు. డమస్కస్లో అననీయ అనే శిష్యుడు ఉన్నాడు. ప్రభువు అతనికి ఒక దర్శనంలో, అననీయ అని చెప్పాడు, లేచి నేరుగా వీధికి వెళ్ళు, యూదా ఇంట్లో సౌలు అనే తార్సు వ్యక్తి కోసం వెతకండి, ఎందుకంటే అతను ప్రార్థిస్తున్నాడు. మరియు అతను ఒక ప్రదేశంలో చూశాడు. దర్శనం, అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతనికి చూపు వచ్చేలా అతనిమీద చేతులు పెట్టాడు. అయితే అననీయ ఇలా జవాబిచ్చాడు, ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేశాడో నేను చాలామంది నుండి విన్నాను. నీ పేరు మీద ప్రార్థన చేసే వారందరినీ బంధించడానికి ప్రధాన యాజకుల నుండి ఆయనకు అధికారం ఉంది. అయితే యెహోవా అతనితో ఇలా అన్నాడు, వెళ్ళు, అతను నా పేరును అన్యజనుల ముందు, రాజుల ముందు మరియు ఇస్రాయేలు ప్రజల ముందు ఉంచడానికి నేను ఎంచుకున్న సాధనం. నా పేరు కోసం వాడు ఎన్ని కష్టాలు పడాలో నేను అతనికి చూపిస్తాను. కాబట్టి అననీయ బయలుదేరి ఇంట్లోకి ప్రవేశించాడు. అతని మీద చేతులు వేసి, సహోదరుడా, సౌలు, నీవు వచ్చిన దారిలో నీకు కనిపించిన ప్రభువైన యేసు నీవు తిరిగి చూపు పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు. వెంటనే అతని కన్నుల నుండి పొలుసుల వంటిది పడిపోయింది. మరియు అతను తిరిగి తన చూపును పొందాడు. మరియు అతను లేచి బాప్తిస్మం తీసుకున్నాడు. మరియు ఆహారం తీసుకున్నప్పుడు అతను బలపడ్డాడు. కొన్ని రోజులు అతను డమాస్కస్లో శిష్యులతో ఉన్నాడు. వెంటనే అతడు ఆయన దేవుని కుమారుడని అని సమాజ మందిరాల్లో యేసు గురించి ప్రకటించాడు. అతని మాట విన్నవారందరూ ఆశ్చర్యపడి, యెరూషలేములో ఈ పేరు పెట్టుకుని పిలిచేవారిని నాశనం చేసిన వ్యక్తి ఇతడే కదా. వారిని ప్రధాన యాజకుల ముందు బంధించి తీసుకురావడానికి ఆయన ఇక్కడికి రాలేదా? అయితే సౌలు మరింత బలాన్ని పెంచుకున్నాడు మరియు యేసుక్రీస్తు అని నిరూపించడం ద్వారా డమాస్కస్లో నివసించిన యూదులను కలవరపరిచాడు. చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపడానికి పన్నాగం పన్నారు, కాని వారి పన్నాగం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపడానికి పగలు మరియు రాత్రి గేట్లను చూస్తున్నారు, కాని అతని శిష్యులు రాత్రిపూట అతన్ని తీసుకువెళ్లి గోడలోని ఒక ద్వారం గుండా అతనిని ఒక బుట్టలో దింపారు. అతను యెరూషలేముకు వచ్చినప్పుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నించాడు. అతను శిష్యుడు అని నమ్మలేదు కాబట్టి వారందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతనిని తీసుకుని వెళ్లి అపొస్తలుల దగ్గరికి తీసుకువెళ్లి, దారిలో తాను ప్రభువును ఎలా చూశానో, అతనితో మాట్లాడినవాడో, దమస్కస్లో యేసు నామంలో ధైర్యంగా ఎలా బోధించాడో వారికి చెప్పాడు. కాబట్టి అతను యెరూషలేములో వారి మధ్యకు వెళ్లి ప్రభువు నామంలో ధైర్యంగా బోధించాడు. మరియు అతను హెలెనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడాడు మరియు వివాదం చేశాడు. కాని వారు అతనిని చంపాలని చూస్తున్నారు. సోదరులు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వారు అతన్ని కేసరేకు తీసుకువచ్చి టార్సస్కు పంపించారు. కాబట్టి యూదయ మరియు గలిలయ మరియు సమరయ అంతటా చర్చి శాంతిని కలిగి ఉంది మరియు నిర్మించబడింది. ప్రభువు పట్ల భయముతో మరియు పరిశుద్ధాత్మ యొక్క ఓదార్పుతో నడుచుకుంటూ అది విస్తరించింది. పీటర్ అనియాస్ మరియు తబితాహీస్ లిద్దాలో ఐనియాస్ అనే వ్యక్తి పక్షవాతం వచ్చి 8 ఏళ్లపాటు మంచాన పడ్డాడు. పేతురు అతనితో ఇలా అన్నాడు, ఐనియా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు, లేచి నీ మంచాన్ని తయారు చేసుకో. వెంటనే లేచాడు. లిద్దా మరియు షారోను నివాసులందరూ అతనిని చూసి ప్రభువు వైపు తిరిగారు. యొప్పాలో తబిత అనే శిష్యురాలు, ఆమె అనారోగ్యానికి గురై మరణించింది. దయచేసి ఆలస్యం చేయకుండా మా దగ్గరకు రండి అని శిష్యులు పేతురు దగ్గరకు 2 మనుష్యులను పంపారు. పేతురు లేచి అతడు వచ్చినప్పుడు వెళ్లి వారు అతనిని పై గదిలోకి తీసుకెళ్లారు. వితంతువులందరూ అతని పక్కన నిలబడి ఏడుస్తూ దుర్కా తమతో ఉన్నప్పుడు ఆమె చేసిన వస్త్రాలు మరియు ఇతర వస్త్రాలను చూపించారు. పేతురు వాళ్లందరినీ బయటపెట్టి మోకాళ్ళూని ప్రార్థించాడు మరియు శరీరం వైపు తిరిగి, తబిత, లేవండి అన్నాడు. అతను ఆమెకు చేయి ఇచ్చి పైకి లేపాడు. అప్పుడు సాధువులను మరియు వితంతువులను పిలిచి ఆమెను సజీవంగా సమర్పించాడు. ఇది యొప్పా అంతటా ప్రసిద్ధి చెందింది మరియు అనేకులు ప్రభువును విశ్వసించారు. అతను చర్మకారుడు అయిన సైమన్తో చాలా రోజులు జోప్పాలో ఉన్నాడు. కార్నెలియస్ కొర్నేలియస్ అనే వ్యక్తి తన ఇంటివారందరితో దేవునికి భయపడి ప్రజలకు ఉదారంగా భిక్షపెట్టాడు మరియు నిరంతరం దేవునికి ప్రార్థించే భక్తుడు. పగటి 9వ గంట సమయంలో అతను ఒక దర్శనంలో కొర్నేలియస్ అని చెప్పిన దేవుని దూతను స్పష్టంగా చూశాడు. అతను భయంతో అతని వైపు చూస్తూ, ఏమిటి ప్రభూ? మరియు అతను అతనితో ఇలా అన్నాడు, నీ ప్రార్థనలు మరియు మీ భిక్ష దేవుని ముందు స్మారక చిహ్నంగా పెరిగింది. యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అని పిలువబడే ఒక సీమోనును తీసుకురండి. అతను ఒక చర్మకారుడు సైమన్ వద్ద బస చేస్తున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరంలో ఉంది. అతనితో మాట్లాడిన దేవదూత బయలుదేరినప్పుడు అతను తన 2 సేవకులను మరియు తన వద్ద ఉన్నవారిలో ఉన్న ఒక భక్తుడైన సైనికుడిని పిలిచి వారితో ప్రతిదీ చెప్పాడు. ఆయన వారిని యొప్పాకు పంపించాడు. పీటర్ యొక్క విజన్. మరుసటి రోజు వారు ప్రయాణం చేసి నగరానికి చేరుకోగా పేతురు దాదాపు 6వ గంటకు ప్రార్థన చేయడానికి ఇంటిపైకి వెళ్లాడు. అతను ఆకలితో ఉన్నాడు మరియు ఏదైనా తినాలని కోరుకున్నాడు. కాని వారు దానిని సిద్ధం చేస్తున్నప్పుడు అతను ట్రాన్స్లోకి పడిపోయాడు మరియు ఆకాశం తెరుచుకోవటం మరియు భూమిపై 4 మూలల నుండి ఒక పెద్ద షీట్ వంటిది దిగడం చూశాడు. అందులో రకరకాల జంతువులు, సరీసృపాలు, ఆకాశ పక్షులు ఉన్నాయి. అతనికి ఒక స్వరం వినిపించింది, పేతురు, లేవండి, చంపి తినండి. అయితే పేతురు, అదేం లేదు ప్రభూ, ఎందుకంటే సాధారణమైన లేదా అపవిత్రమైన వాటిని నేను ఎప్పుడూ తినలేదు. దేవుడు శుద్ధపరచిన దానిని సర్వసాధారణమని చెప్పకు అనే స్వరం మళ్లీ 2వ సారి అతనికి వినిపించింది. ఇది 3 సార్లు జరిగింది మరియు విషయం వెంటనే స్వర్గానికి తీసుకువెళ్లబడింది. తాను చూసిన దర్శనానికి అర్థం ఏమిటో అని పేతురు లోపల కలవరపడుతుండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇంటిని విచారించి ద్వారం దగ్గర నిలబడి పేతురు అని పిలువబడే సీమోను కాదా అని అడిగాడు. అక్కడ బస చేస్తున్నాడు. పేతురు దర్శనం గురించి ఆలోచిస్తుండగా ఆత్మ అతనితో, ఇదిగో ముగ్గురు మనుషులు నీకోసం వెతుకుతున్నారు. లేచి దిగి వెళ్లి సంకోచం లేకుండా వారితో పాటు వెళ్ళు, నేను వారిని పంపాను. పేతురు ఆ మనుష్యుల దగ్గరికి వెళ్లి, మీరు వెతుకుతున్నది నేనే. నువ్వు రావడానికి కారణమేమిటి? వారు ఇలా అన్నారు, శతాధిపతి, నిటారుగా మరియు దేవునికి భయపడే వ్యక్తి, యూదుల ప్రజలందరిచే గొప్పగా చెప్పబడుతున్న కొర్నేలియస్ మిమ్మల్ని అతని ఇంటికి రమ్మని మరియు మీరు చెప్పేది వినమని పంపమని ఒక పవిత్ర దేవదూత ఆదేశించాడు. చెప్పు. పేతురు వారిని తన అతిథులుగా ఆహ్వానించాడు. మరుసటి రోజు అతను లేచి వారితో వెళ్లాడు, మరియు యొప్పేలోని కొంతమంది సోదరులు అతనితో కలిసి వచ్చారు. కొర్నేలియస్ వారికోసం ఎదురుచూస్తున్నాడు, మరియు అతని బంధువులను మరియు సన్నిహితులను పిలిచాడు. పేతురు తన నోరు తెరిచి ఇలా అన్నాడు, దేవుడు పక్షపాతం చూపడని నేను నిజంగా అర్థం చేసుకున్నాను. అయితే ప్రతి దేశంలో ఆయనకు భయపడి సరైనది చేసే ప్రతి ఒక్కరూ ఆయనకు ఆమోదయోగ్యుడు. యేసుక్రీస్తు ఆయన అందరికీ ప్రభువు ద్వారా శాంతి సువార్త ప్రకటిస్తూ ఇస్రాయేలుకు పంపిన వాక్యం విషయానికొస్తే, యోహాను ప్రకటించిన బాప్తిజం తర్వాత గలిలయ నుండి యూదయ అంతటా ఏమి జరిగిందో మీకు తెలుసు. దేవుడు యేసును ఎలా అభిషేకించాడో మీకు తెలుసు. నజరేత్ పరిశుద్ధాత్మతో మరియు శక్తితో. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక అతడు మేలు చేస్తూ అపవాదిచేత అణచివేయబడిన వారందరినీ స్వస్థపరిచాడు. యూదుల దేశంలో మరియు యెరూషలేములో అతను చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. వారు అతనిని చెట్టుకు ఉరివేసి చంపారు, కాని దేవుడు మూడవ రోజున అతనిని లేపి ప్రజలందరికీ కాకుండా దేవుడు సాక్షులుగా ఎన్నుకోబడిన అతనితో కలిసి తిన్న మరియు త్రాగిన మాకు కనిపించేలా చేశాడు. అతడు మృతులలో నుండి లేచాడు. సజీవులకు మరియు చనిపోయిన వారికి న్యాయాధిపతిగా దేవుడు నియమించిన వ్యక్తి తానేనని ప్రజలకు బోధించమని మరియు సాక్ష్యమివ్వమని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆయన నామం ద్వారా పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరూ ఆయనకు సాక్ష్యమిస్తున్నారు. పరిశుద్ధాత్మ అన్యజనుల మీద పడతాడు. పేతురు ఇంకా ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ వాక్యం విన్న వారందరి మీద పవిత్రాత్మ దిగింది. పేతురుతో వచ్చిన సున్నతి పొందిన వారిలో యొప్పా నుండి వచ్చిన యూదులు, విశ్వాసులు అన్యజనులపై కూడా పరిశుద్ధాత్మవరము కుమ్మరించబడినందున ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారు మాతృభాషలో మాట్లాడటం మరియు దేవుణ్ణి స్తుతించడం విన్నారు. అప్పుడు పేతురు, మనకున్నట్లే పరిశుద్ధాత్మను పొందిన ఈ ప్రజలకు బాప్తిస్మం ఇవ్వడానికి ఎవరైనా నీటిని ఆపగలరా? యేసుక్రీస్తువు నామంలో బాప్తిస్మం తీసుకోవాలని వారికి ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు అతన్ని కొన్ని రోజులు ఉండమని అడిగారు. పీటర్ చర్చికి నివేదిస్తాడు. అన్యజనులు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించారని అపోస్తలులు మరియు సోదరులు విన్నారు. కాబట్టి పేతురు యెరూషలేముకు వెళ్లినప్పుడు క్రైస్తవ యూదులు అతనిని విమర్శిస్తూ, నువ్వు సున్నతి పొందని వారి వద్దకు వెళ్లి వారితో కలిసి భోజనం చేశావు, ఇది వారి సంప్రదాయాలకు విరుద్ధం అని పేతురు ప్రారంభించి యొప్పేలో తనకు లభించిన దర్శనాన్ని వివరించాడు మరియు ఆత్మ చెప్పింది. అతను వారితో పాటు వెళ్లాడు. తేడా లేకుండా ఈ ఆరుగురు సోదరులు కూడా నాకు తోడుగా వచ్చారు. నేను మాట్లాడటం ప్రారంభించినప్పుడు కొర్నేలియస్తో పరిశుద్ధాత్మ మొదట్లో మనపై పడినట్లు వారిపై కూడా వచ్చింది, మరియు నేను ప్రభువు మాటను జ్ఞాపకం చేసుకున్నాను. జాన్ నీళ్లతో బాప్తిస్మం తీసుకున్నాడు, కాని మీరు పవిత్రాత్మతో బాప్తిస్మం తీసుకుంటారు అని అతను ఎలా చెప్పాడు. మనం ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన బహుమతినే వారికి కూడా ఇస్తే, నేను దేవుని మార్గంలో నిలబడటానికి నేను ఎవరు? వాళ్లు ఈ మాటలు విని మౌనంగా ఉండి, అప్పుడు అన్యజనులకు కూడా దేవుడు జీవానికి దారితీసే పశ్చాత్తాపాన్ని అనుగ్రహించాడు అని దేవుణ్ణి మహిమపరిచారు. ఆంటియోచ్లోని చర్చి. ఇప్పుడు స్టెఫను మీద వచ్చిన హింసను బట్టి చెల్లాచెదరైన వారు యూదులతో తప్ప మరెవరితోనూ మాట మాట్లాడకుండా ఫెనిసియా, సైప్రస్ మరియు అంతియోకియా వరకు ప్రయాణించారు. అయితే వారిలో కొందరు సైప్రస్ మరియు సిరేనే పురుషులు ఉన్నారు. వారు అంతియోక్ వచ్చినప్పుడు హెలెనిస్టులతో కూడా మాట్లాడారు, యేసు ప్రభువు గురించి బోధించారు. ప్రభువు హస్తము వారికి తోడైయుండెను మరియు విశ్వసించిన అనేకులు ప్రభువు వైపు తిరిగిరి. ఈ వార్త యెరూషలేములోని చర్చి చెవికి వచ్చింది, మరియు వారు బర్నబాను అంతియోకియకు పంపారు. అతను వచ్చి దేవుని కృపను చూసినప్పుడు అతను సంతోషించాడు, మరియు అతను పవిత్రాత్మ మరియు విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి కాబట్టి స్థిరమైన ఉద్దేశ్యంతో ప్రభువుకు నమ్మకంగా ఉండమని అందరినీ ప్రోత్సహించాడు. మరియు చాలామంది ప్రజలు ప్రభువుకు చేర్చబడ్డారు. కాబట్టి బర్నబా సౌలును వెతకడానికి తార్సుకు వెళ్లాడు. తరువాత పౌలు అని పిలువబడ్డాడు. అతను అతన్ని కనుగొన్నప్పుడు అతను అతన్ని అంతియోకియకు తీసుకువచ్చాడు. ఒక సంవత్సరం మొత్తం వారు చర్చితో సమావేశమయ్యారు మరియు చాలామందికి బోధించారు. మరియు ఆంటియోచ్లో శిష్యులను మొదట క్రైస్తవులు అని పిలిచారు. ప్రవక్తలు జెరూసలేం నుండి అంతియోకియాకు వచ్చారు. వారిలో అగబస్ అనే పేరుగల ఒకడు లేచి నిలబడి, ప్రపంచమంతటా గొప్ప కరువు, ఇది క్లాడియస్ కాలంలో జరిగింది అని ఆత్మ ద్వారా ప్రవచించాడు. కాబట్టి శిష్యులు యూదేలో నివసించే సహోదరులకు తన సామర్థ్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఉపశమనాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు. ప్రక్షాళన ప్రారంభమవుతుంది. ఆ సమయంలో హేరోదు రాజు చర్చికి చెందిన కొందరిపై హింసాత్మకంగా చేతులు వేశాడు. అతను యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపాడు, మరియు అది యూదులను సంతోషపెట్టిందని అతను చూసినప్పుడు అతను పేతురును కూడా బంధించాడు. ఇది పులియని రొట్టెల రోజుల్లో జరిగింది. అతడు అతణ్ణి పట్టుకుని పస్కా పండుగ తర్వాత ప్రజల దగ్గరికి తీసుకురావాలని భావించి అతన్ని కాపలాగా ఉంచడానికి 4 సైనికుల బృందాలకు అప్పగించి అతన్ని చెరసాలలో ఉంచాడు. కాబట్టి పీటర్ జైలులో ఉంచబడ్డాడు. కాని అతని కోసం చర్చి దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది. హేరోదు అతనిని బయటకు తీసుకురావాలనుకున్నప్పుడు అదే రాత్రి పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. 2 గొలుసులతో బంధించబడ్డాడు మరియు తలుపు ముందు సెంట్రీలు జైలుకు కాపలాగా ఉన్నారు. ప్రభువు యొక్క దూత అతని ప్రక్కన నిలబడి సెల్లో ఒక కాంతి ప్రకాశించింది. అతను పేతురును పక్కగా కొట్టి, త్వరగా లేవండి అని అతన్ని లేపాడు. మరియు అతని చేతుల నుండి గొలుసులు పడిపోయాయి. దేవదూత అతనితో, నువ్వు వేసుకో, నీ చెప్పులు వేసుకో అన్నాడు. మీ అంగీని చుట్టుకుని నన్ను అనుసరించండి. అతను బయటకు వెళ్లి అతనిని అనుసరించాడు. దేవదూత చేస్తున్నది నిజమని అతనికి తెలియదు, కాని అతను ఒక దర్శనం చూస్తున్నాడని అనుకున్నాడు. వారు మొదటి మరియు 2 కాపలాదారులను దాటి వారు నగరంలోకి వెళ్లే ఇనుప ద్వారం వద్దకు వచ్చారు. అది దాని స్వంత ఇష్టానుసారం వారికి తెరవబడింది మరియు వారు బయటికి వెళ్లి ఒక వీధిలో వెళ్లారు. వెంటనే దేవదూత అతనిని విడిచిపెట్టాడు. పేతురు తన దృష్టికి వచ్చినప్పుడు ప్రభువు తన దూతను పంపి, హేరోదు చేతిలో నుండి మరియు యూదు ప్రజలు ఆశించిన వాటి నుండి నన్ను రక్షించాడని ఇప్పుడు నేను నిశ్చయించుకున్నాను అని చెప్పాడు. పేతురు మార్కు అనే యోహాను తల్లి మరియ ఇంటికి వెళ్లాడు. అక్కడ చాలామంది గుమిగూడి ప్రార్థనలు చేస్తున్నారు. అతను గేట్వే తలుపు తట్టినప్పుడు రోడా అనే సేవకురాలు సమాధానం చెప్పడానికి వచ్చింది. పీటర్ స్వరాన్ని గుర్తించి ఆమె ఆనందంతో గేటు తెరవకుండా లోపలికి పరిగెత్తి పీటర్ గేటు దగ్గర నిలబడి ఉన్నాడని చెప్పింది. వారు గేటు తెరిచినప్పుడు వారు పేతురును చూసి ఆశ్చర్యపోయారు. మౌనంగా ఉండమని చేతితో వారికి సైగ చేస్తూ ప్రభువు తనను చెరసాలలో నుండి ఎలా తీసుకువచ్చాడో వారికి వివరించాడు. ఈ విషయాలు యాకోబుకు, సహోదరులకు చెప్పు అన్నాడు. తరువాత అతను బయలుదేరి మరొక ప్రదేశానికి వెళ్లాడు. క్రీస్తును బోధించడానికి వేరుగా ఉండండి. ఇప్పుడు అంతియోకియలోని చర్చిలో ప్రవక్తలు మరియు బోధకులు ఉన్నారు. బర్నబాస్, నైగర్ అని పిలువబడే సిమియోన్, సిరెన్ యొక్క లూసియస్, టెట్రార్క్ హేరోదు ఆస్థాన సభ్యుడు మానేన్ మరియు సౌలు ఉన్నారు. వారు ప్రభువును ఆరాధించి ఉపవాసముండగా, పరిశుద్ధాత్మ, బర్నబాను మరియు సౌలును నేను పిలిచిన పనికొరకు నాకు ప్రత్యేకించుము అని చెప్పాడు. ఉపవాసముండి ప్రార్థన చేసి వారిమీద చేతులు వేసి పంపివేశారు. పాఫోస్. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా పంపబడి వారు సలామిస్ వద్దకు వెళ్లి యూదుల ప్రార్థనా మందిరాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వారు ద్వీపమంతా పాఫోస్ వరకు వెళ్లినప్పుడు వారు ఒక మాంత్రికుడు, బారియేసు అనే యూదుల అబద్ధ ప్రవక్తను ఎదుర్కొన్నారు. అతను బర్నబాస్ మరియు సౌలును పిలిపించి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నించిన మేధావి అయిన సెర్గియస్ పౌలస్ అనే ప్రొకాన్సల్తో ఉన్నాడు. కాని ఎలిమాస్ వారిని వ్యతిరేకించాడు. ప్రొకాన్సుల్ను విశ్వాసం నుండి దూరం చేయాలనుకున్నాడు. సౌలు ఇప్పుడు పౌలును పిలిచి పరిశుద్ధాత్మతో నిండిపోయి అతని వైపు తీక్షణంగా చూస్తూ ఇలా అన్నాడు, అపవాది కుమారుడా, సమస్త నీతికి శత్రువాడా, అన్ని మోసాలు మరియు దుర్మార్గాలతో నిండి ఉన్నావు. మీరు ప్రభువు యొక్క సరళమైన మార్గాలను వంకరగా మార్చడం ఆపలేదా? ఇదిగో ప్రభువు హస్తము నీపై ఉంది, నీవు గుడ్డివాడే, కొంతకాలము సూర్యుని చూడలేవు. వెంటనే పొగమంచు మరియు చీకటి అతనిపై పడింది, మరియు అతను తన చేతితో నడిపించడానికి ప్రజలను వెతుకుతూ వెళ్లాడు. ప్రభువు బోధకు అతను ఆశ్చర్యపోయాడని, ఏమి జరిగిందో చూసినప్పుడు ప్రొకాన్సల్ నమ్మాడు. పిసిడియాలోని ఆంటియోచ్ పాల్ మరియు అతని సహచరులు పిసిడియాలోని అంతియోకియాకు బయలుదేరారు. విశ్రాంతి దినానవారు సమాజ మందిరానికి వెళ్లి కూర్చున్నారు. ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల నుండి చదివిన తరువాత సమాజ మందిరపు పాలకులు వారికి సందేశం పంపారు. సోదరులారా, మీకు ప్రజల కోసం ఏదైనా ఉపదేశిస్తే చెప్పండి. పౌలు లేచి నిలబడి తన చేతిని చూపిస్తూ ఇలా అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, దేవునికి భయపడే మీరు వినండి. ఇశ్రాయేలీయుల దేవుడు మన పితరులను ఎన్నుకుని వారు ఈజిప్టు దేశంలో నివసించిన సమయంలో ప్రజలను గొప్పగా చేసి వారి చేతులతో వారిని బయటకు నడిపించాడు. మరియు దాదాపు 40 సంవత్సరాలు అతను అరణ్యంలో వారితో సహించాడు. కనాను దేశంలో 7 దేశాలను నాశనం చేసిన తర్వాత అతను వారి భూమిని వారికి వారసత్వంగా ఇచ్చాడు. ఇదంతా దాదాపు 450 సంవత్సరాలు పట్టింది. తరువాత సమూయేలు ప్రవక్త వరకు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. అప్పుడు వారు ఒక రాజును అడిగారు, మరియు దేవుడు వారికి సౌలును ఇచ్చాడు. అతను అతనిని తొలగించినప్పుడు అతను దావీదును వారి రాజుగా లేవనెత్తాడు. అతని గురించి అతను సాక్ష్యమిచ్చాడు, మరియు నేను యెష్షీ కుమారుడైన దావీదులో నా హృదయానికి తగిన వ్యక్తిని కనుగొన్నాను. నా చిత్తం అంతా ఎవరు చేస్తారు? ఈ మనుష్యుని సంతానం నుండి దేవుడు తాను వాగ్దానం చేసినట్లుగా ఇశ్రాయేలుకు రక్షకుడైన యేసును తీసుకువచ్చాడు. అతను రాకముందు జాన్ బాప్తిస్ట్ ఇశ్రాయేలు ప్రజలందరికీ పశ్చాత్తాపం, క్షమించడం లేదా మోక్షం కాదు, బాప్టిజం ప్రకటించాడు. యోహాను తన మార్గమును ముగించుచుండగా, ఇదిగో నా తరువాత ఒకడు, యేసు మెస్సీయ, వచ్చుచున్నాడు. అతని పాదములకు చెప్పులు విప్పుటకు నేను అర్హుడిని కాను. యెరూషలేములో నివసించేవారు మరియు వారి పాలకులు వారు అతనిని గుర్తించలేదు, మరియు ప్రతి సబ్బాత్ చదివే ప్రవక్తల వాక్కులను అర్థం చేసుకోలేదు. అతనిని ఖండించడం ద్వారా వాటిని నెరవేర్చారు. వారు లేదా పిలాతు అతనిలో మరణానికి అర్హమైన నేరాన్ని కనుగొనలేదు. అతన్ని ఉరితీయమని పిలాతును కోరారు. వారు అతని గురించి వ్రాయబడినదంతా నెరవేర్చిన తరువాత వారు అతనిని చెట్టు నుండి దించి సమాధిలో ఉంచారు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. తనతో పాటు గలిలయ నుండి యెరూషలేముకు వచ్చిన వారికి చాలా రోజులు ప్రత్యక్షమయ్యాడు. వారు ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులు. నీవు నా కుమారుడవు, ఈరోజు నేను నిన్ను కనెను అని 2వ కీర్తనలో వ్రాయబడినట్లుగా దేవుడు పితరులకు వాగ్దానం చేసినది నెరవేరిందనే శుభవార్తను మేము మీకు అందిస్తున్నాము. మరొక కీర్తనలో డేవిడ్ నీ పవిత్రుడిని అవినీతిని చూడనివ్వడు అని చెప్పాడు. దావీదు చనిపోయాడని మీకు తెలుసు. తన పితరుల దగ్గర ఉంచబడ్డాడు మరియు అవినీతిని చూశాడు, కాని దేవుడు లేపినవాడు అవినీతిని చూడలేదు. ఈ వ్యక్తి నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా మీకు పాపక్షమాపణ ప్రకటించబడిందని తెలియజేయండి, మరియు అతని ద్వారా విశ్వసించే ప్రతి ఒక్కరూ మోషే చట్టం ద్వారా మీరు విముక్తి పొందలేని ప్రతిదాని నుండి విముక్తి పొందారు. కాబట్టి ప్రవక్తలలో చెప్పబడినది రాకుండా జాగ్రత్తపడండి. చూడండి, అపహాస్యం చేయండి, ఆశ్చర్యపడి నశించండి, ఎందుకంటే నేను మీ రోజుల్లో ఒక పని చేస్తున్నాను. ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మని పని, వారు బయటకు వెళ్లినప్పుడు ప్రజలు ఈ విషయాలు వచ్చే సబ్బాత్లో తమకు తెలియజేయమని వేడుకున్నారు. ప్రార్థనా మందిరం యొక్క సమావేశం విడిపోయిన తరువాత చాలామంది యూదులు మరియు యూదు మతంలోకి మారిన భక్తులు పౌలును అనుసరించారు మరియు బర్నబాస్ దేవుని దయలో కొనసాగాలని వారిని కోరారు. మరుసటి సబ్బాత్ రోజున దాదాపు నగరమంతా ప్రభువు మాట వినడానికి గుమిగూడింది. అయితే యూదులు జనసమూహాన్ని చూసినప్పుడు అసూయతో నిండిపోయి పౌలు చెప్పినదానికి విరుద్ధంగా ఆయనను దూషించడం మొదలుపెట్టారు. పౌలు బర్నబాలు ధైర్యంగా ఇలా అన్నారు, దేవుని వాక్యాన్ని ముందుగా మీతో చెప్పవలసిన అవసరం ఉంది. మీరు దానిని పక్కన పెట్టి నిత్యజీవానికి అనర్హులని మీరు తీర్పు తీర్చుకుంటారు. కాబట్టి ఇదిగో మేము అన్యుల వైపుకు తిరుగుతున్నాము. నీవు భూదిగంతముల వరకు రక్షణ కలుగజేయినట్లు నేను నిన్ను అన్యజనులకు వెలుగుగా చేసితిని అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను. అన్యజనులు అది విన్నప్పుడు వారు సంతోషించి ప్రభువు వాక్యాన్ని మహిమపరచడం ప్రారంభించారు. అనేకులు విశ్వసించారు మరియు ప్రభువు వాక్యం అంతటా వ్యాపించింది. కాని యూదులు భక్తులైన స్త్రీలను మరియు పట్టణంలోని ప్రముఖ పురుషులను ప్రేరేపించి, హింసను ప్రేరేపించి వారి జిల్లా నుండి వారిని వెళ్లగొట్టారు. శిష్యులు సంతోషంతో మరియు పరిశుద్ధాత్మతో నిండిపోయారు. ఐకోనియం. ఇకోనియలో వారు యూదులలో మరియు గ్రీకులలో గొప్ప సంఖ్యలో విశ్వసించే విధంగా సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. కాని అవిశ్వాసులైన యూదులు అన్యజనులను రెచ్చగొట్టారు మరియు సోదరులకు వ్యతిరేకంగా వారి మనస్సులను విషపూరితం చేశారు. వారు చాలా కాలం పాటు ఉండి ప్రభువు కోసం ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆయన కృప యొక్క వాక్యానికి సాక్ష్యమిచ్చి తమ చేతుల ద్వారా సంకేతాలు మరియు అద్భుతాలను చేయమని అనుగ్రహించారు. నగర ప్రజలు విభజించబడ్డారు. కొందరు యూదుల పక్షం వహించారు మరియు కొందరు అపోస్తలుల పక్షం వహించారు. అన్యజనులు మరియు యూదులు తమ పాలకులతో కలిసి వారిని హింసించి రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించినప్పుడు వారు దాని గురించి తెలుసుకుని సువార్త ప్రకటించడానికి లుస్త్రా మరియు డెర్బేకు పారిపోయారు. లిస్త్రా. లిస్త్రాలో పుట్టుకతో వికలాంగుడైన ఒక వ్యక్తి ఉన్నాడు మరియు ఎన్నడూ నడవలేదు. అతను పాల్ మాట్లాడటం విన్నాడు. పౌలు అతనివైపు నిశితంగా చూస్తూ స్వస్థత పొందాలనే విశ్వాసం అతనికి ఉందని చూచి పెద్ద స్వరంతో, నీ పాదాలమీద నిటారుగా నిలబడు అన్నాడు. అతను లేచి నడవడం ప్రారంభించాడు. జనసమూహం పౌలు చేసిన పనిని చూసి లైకోనియన్ భాషలో, దేవతలు మనుష్యుల సారూప్యంలో మా వద్దకు దిగివచ్చారు. బర్నబాస్ వారు జ్యూస్ అని పిలిచారు, మరియు పాల్ హెర్మేస్ జ్యూస్ యొక్క పూజారి. అతని ఆలయం నగరం ప్రవేశద్వారం వద్ద ఉంది. ఎద్దులను మరియు దండలను ద్వారాల వద్దకు తీసుకువచ్చి జనసమూహంతో బలి ఇవ్వాలనుకున్నారు. అయితే బర్నబా మరియు పౌలు తమ వస్త్రాలు చింపి గుంపులోకి దూసుకువెళ్లి, మనుషులారా, మీరు ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మీతో సమానమైన మనుషులమే, మరియు మేము మీకు శుభవార్త, మోక్షం అందిస్తున్నాము. మీరు ఈ వ్యర్థమైన వాటి నుండి స్వర్గాన్ని మరియు భూమిని మరియు సముద్రాన్ని మరియు వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సజీవుడైన దేవుని వైపుకు మళ్ళాలి. గత తరాలలో అతను అన్ని దేశాలను వారి స్వంత మార్గాల్లో నడవడానికి అనుమతించాడు. అయినప్పటికీ అతను సాక్షి లేకుండా తనను తాను విడిచిపెట్టలేదు, ఎందుకంటే అతను మీకు స్వర్గం నుండి వర్షాలు మరియు ఫలవంతమైన ఋతువులను ఇచ్చి మీ హృదయాలను ఆహారం మరియు ఆనందంతో సంతృప్తిపరిచాడు. ఈ మాటలతో కూడా వారు తమకు బలులు అర్పించకుండా ప్రజలను అడ్డుకున్నారు. అంతియొకయ మరియు ఈ కొనియ నుండి యూదులు వచ్చి జనసమూహాన్ని ఒప్పించి పౌలును రాళ్లతో కొట్టి అతను చనిపోయాడని భావించి నగరం నుండి బయటకు లాగారు. శిష్యులు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను లేచి పట్టణంలోకి ప్రవేశించాడు. దెర్బే మరియు తిరిగి లిస్ట్రా, ఇకోనియం మరియు ఆంటియోక్. మరుసటి రోజు వారు డెర్బేకి వెళ్లారు. వారు ఆ పట్టణమునకు సువార్త ప్రకటించి అనేకమంది శిష్యులను చేసిన తరువాత వారు లుస్త్రకు, ఈకొనియకు మరియు అంతియోక్యకు తిరిగి వచ్చి శిష్యుల ఆత్మలను బలపరచి విశ్వాసంలో కొనసాగమని వారిని ప్రోత్సహిస్తూ అనేక శ్రమల ద్వారా మనము ప్రవేశించవలసి ఉంటుందని చెప్పారు. దేవుని రాజ్యం. వారు ప్రతి చర్చిలో వారికోసం పెద్దలను నియమించినప్పుడు వారు ప్రార్థన మరియు ఉపవాసంతో వారు విశ్వసించిన ప్రభువుకు వారిని అప్పగించారు. అప్పుడు వారు పిసిడియా గుండా వెళ్లి క్రీస్తును ప్రకటిస్తూ పాంఫిలియా, పెర్గా మరియు అటాలియాలకు వచ్చారు. అక్కడ నుండి వారు అంతియోకియాకు ప్రయాణించారు. అక్కడ వారు నెరవేర్చిన పనికి దేవుని దయకు మెచ్చుకున్నారు. కొందరు మనుష్యులు యూదయ నుండి వచ్చి, మీరు మోషే ఆచారము ప్రకారము సున్నతి పొందకపోతే మీరు రక్షింపబడలేరు అని బోధిస్తున్నారు. పౌలు మరియు బర్నబాస్ వారితో చిన్న విభేదాలు మరియు చర్చలు లేన తరువాత వారు ఈ ప్రశ్న గురించి అపోస్తలులు మరియు పెద్దల వద్దకు యెరూషలేముకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపారు. వారిని చర్చి స్వాగతించారు. అపోస్తలులు మరియు పెద్దలు దేవుడు వారితో చేసినదంతా ప్రకటించారు. పరిసయ్యుల పక్షానికి చెందిన కొందరు విశ్వాసులు లేచి వారికి సున్నతి చేయించి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించమని వారికి ఆజ్ఞాపించాలి అని అన్నారు. అపోస్తలులు మరియు పెద్దలు ఈ విషయాన్ని పరిశీలించారు మరియు చాలా చర్చల తర్వాత పేతురు ఇలా అన్నాడు, సహోదరులారా, నా నోటి ద్వారా అన్యజనులు సువార్త వాక్యాన్ని విని విశ్వసించాలని దేవుడు మీ మధ్య ఒక ఎంపిక చేశారని మీకు తెలుసు. హృదయాన్ని ఎరిగిన దేవుడు వారికి సాక్ష్యమిచ్చాడు. అతను మనకు ఇచ్చినట్లే వారికి పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా వారికి సాక్ష్యమిచ్చాడు మరియు విశ్వాసం ద్వారా వారి హృదయాలను శుద్ధి చేసి మనకు మరియు వారికి మధ్య ఎటువంటి భేదం చూపలేదు. అందుచేత మా తండ్రులు లేదా మేము భరించలేని కాడిని శిష్యుల మెడపై ఉంచి మీరు దేవుడిని ఎందుకు పరీక్షిస్తున్నారు? అయితే వారిలాగే ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షింపబడతామని మేము నమ్ముతున్నాము. అన్యజనుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచకాలను మరియు అద్భుతాలను బర్నబా మరియు పౌలు వివరించారు. వారు మాట్లాడిన తర్వాత యూదాను పంపమని వారిని పంపడం మంచిది అనిపించింది, మరియు సీలస్ పౌలు మరియు బర్నబాలతో పాటు అంత్యోకైకు వెళ్లి ఈ క్రింది లేఖతో ఇలా చెప్పాడు: సహోదరులు, అపొస్తలులు మరియు పెద్దలు, అన్యజనుల సోదరుల వద్దకు. అంత్యోకయ, సిరియా, కిలికియా, వందనములు. కొందరు మనను విడిచిపెట్టి మాటలతో మిమ్మును బాధపెట్టి మీ మనస్సులను కలవరపరుచుచున్నారని మేము విన్నందున మేము వారికి ఏ ఉపదేశమూ ఇవ్వకపోయినను మేము ఏకగ్రీవము చేసుకునుట మాకు మేలుగా కనబడెను. మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము తమ ప్రాణాలను పణంగా పెట్టిన మనుష్యులను ఎన్నుకుని మా ప్రియమైన బర్నబాస్ మరియు పౌలుతో మీ వద్దకు పంపుటకు మేము యూదాను మరియు సీలలను పంపాము. వారు తమను తాము నోటిమాటతో చెప్పగలరు. విగ్రహాలకు అర్పించిన వాటికి, రక్తానికి, గుంతుకోసి చంపిన వాటికి మరియు లైంగిక దుర్నీతికి దూరంగా ఉండటం, ఈ అవసరాల కంటే ఎక్కువ భారం మీపై వేయడం పరిశుద్ధాత్మకు మరియు మాకు మంచిదనిపించింది. మీరు వీటి నుండి దూరంగా ఉంటే మీరు బాగా చేస్తారు. వీడ్కోలు. అంటియోచ్లో సమాజాన్ని ఒకచోట చేర్చి వారు లేఖను అందజేశారు. వారు దానిని చదివినప్పుడు దాని ప్రోత్సాహాన్ని బట్టి వారు ఆనందించారు. స్వయంగా ప్రవక్తలైన జుడాస్ మరియు సీలాలు అనేక మాటలతో సహోదరులను ప్రోత్సహించి బలపరిచి యెరూషలేముకు తిరిగి వచ్చారు. అయితే పౌలు మరియు బర్నబాలు అంత్యోకయలో ఉండి అనేక మంది ఇతరులతో కూడా ప్రభువు వాక్యాన్ని బోధిస్తూ మరియు బోధిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత పౌలు బర్నబాస్తో, మనం ప్రభువు వాక్యాన్ని ప్రకటించిన ప్రతి పట్టణంలోని సహోదరులను మళ్లీ సందర్శించి వారు ఎలా ఉన్నారో చూద్దాం అని చెప్పాడు. బర్నబాస్ మార్కు అనే యోహానను తమతో తీసుకెళ్లాలనుకున్నాడు. పాంఫిలియాలో తమ దగ్గర నుండి విడిచిపెట్టి పనికి వెళ్లని వ్యక్తిని తమతో తీసుకెళ్లకూడదని పౌలు భావించాడు. కాబట్టి వారు ఒకరి నుండి ఒకరు విడిపోయారు. బర్నబా తనతో పాటు మార్కును తీసుకుని సైప్రస్కు వెళ్లాడు. పౌలు సీలస్ను ఎంచుకుని సిరియా మరియు కిలికియా గుండా వెళ్లి చర్చిలను బలపరిచాడు. పాల్ దెర్బేకి, లుస్త్రకు కూడా వచ్చాడు. అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, తిమోతి అనే పేరు. లుస్త్ర మరియు ఈ కోనియలోని సోదరులచే బాగా మాట్లాడబడింది. తిమోతి పౌలుతో కలిసి పట్టణాల గుండా వెళుతుండగా యెరూషలేములో ఉన్న అపొస్తలులు మరియు పెద్దలు చేసిన నిర్ణయాలను పాటించడానికి వారికి అప్పగించారు. మాసిడోనియన్. వారు ఫ్రిజియా మరియు గలతియా ప్రాంతం గుండా వెళ్లారు. వారు మిసియాకు వచ్చినప్పుడు వారు బితునేకు వెళ్లడానికి ప్రయత్నించారు, కాని యేసు ఆత్మ వారిని అనుమతించలేదు. కాబట్టి వారు మిసియాను దాటి త్రోయకు వెళ్లారు. రాత్రి పౌలుకు ఒక దర్శనం కనిపించింది. మాసిడోనియాకు చెందిన ఒక వ్యక్తి అక్కడ నిలబడి, మాసిడోనియాకు వచ్చి మాకు సహాయం చేయి అని అతన్ని వేడుకున్నాడు. పౌలు దర్శనాన్ని చూసిన వెంటనే వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని భావించి వెంటనే మేము మాసిడోనియాకు వెళ్లడానికి ప్రయత్నించాము. లిడియా. కాబట్టి వారు త్రోయ నుండి బయలుదేరి ఫిలిప్పీకి చేరుకున్నారు. సబ్బాత్ రోజున మేము ద్వారం వెలుపల నదీ తీరానికి వెళ్లి అక్కడ ప్రార్థనా స్థలం ఉందని మేము భావించాము, మరియు మేము కూర్చుని కలిసి వచ్చిన స్త్రీలతో మాట్లాడాము. మా మాటలు విన్న వారిలో తెతీరా పట్టణానికి చెందిన లిడియా అనే స్త్రీ ఊదారంగు వస్తువులు అమ్మేది. ఆమె దేవుని ఆరాధకురాలు. పౌలు చెప్పినదానిపై శ్రద్ధ వహించడానికి ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆమె ఇంటివారు కూడా, మీరు నన్ను ప్రభువుకు నమ్మకంగా ఉన్నారని మీరు నిర్ణయించినట్లయితే నా ఇంటికి వచ్చి ఉండండి అని ఆమె మమ్మల్ని ప్రోత్సహించింది. ది జైలర్. భవిష్యత్ చెప్పే స్ఫూర్తిని కలిగి ఉండి తన యజమానులకు జోస్యం చెప్పి చాలా లాభాలు తెచ్చిపెట్టిన ఒక బానిస అమ్మాయి. ఈ మనుష్యులు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటించే సర్వోన్నతుడైన దేవుని సేవకులు అని కేకలు వేస్తూ వారిని వెంబడించింది. చాలా రోజులు ఆమె ఇలాగే చేస్తూనే ఉంది. పౌలు తిరిగి ఆ ఆత్మతో, ఆమె నుండి బయటకు రమ్మని యేసుక్రీస్తు నామంలో నేను నిన్ను ఆజ్ఞాపించాను అని చెప్పాడు. ఆ గంటలోనే అది బయటకు వచ్చింది. ఆమె యజమానులు తమ లాభదాయకమైన నిరీక్షణ పోయిందని చూచి వారు పౌలును, సీలను పట్టుకుని పాలకుల ఎదుట వారిని బజారుకు ఈడ్చుకెళ్లి, ఈ మనుష్యులు యూదులు, వారు మన నగరమును కలవరపరచుచున్నారు. రోమన్లుగా మనం అంగీకరించడానికి లేదా ఆచరించడానికి చట్టబద్ధం కాని ఆచారాలను వారు సమర్థిస్తారు. మేజిస్ట్రేట్లు వారి వస్త్రాలను చింపి రాడ్లతో కొట్టి జైలులో పడేశారు. వాటిని సురక్షితంగా ఉంచమని జైలర్ను ఆదేశించారు. ఈ ఆజ్ఞను అందుకున్న తరువాత అతను వారిని లోపలి చెరసాలలో ఉంచి వారి పాదాలను స్టాక్లో బిగించాడు. దాదాపు అర్ధరాత్రి పాల్ మరియు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఖైదీలు వారి మాటలు వింటున్నారు. అకస్మాత్తుగా గొప్ప భూకంపం వచ్చింది. తద్వారా జైలు పునాదులు కదిలాయి. వెంటనే అన్ని తలుపులు తెరిచారు మరియు అందరి బంధాలు విప్పబడ్డాయి. చెరసాల అధికారి మేల్కొని చెరసాల తలుపులు తెరిచి ఉండడం చూసి ఖైదీలు పారిపోయారని భావించి కత్తిదూసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాని పౌలు పెద్ద స్వరంతో, నీకు హాని చేసుకోకు, మనమందరం ఇక్కడ ఉన్నాము అని అరిచాడు. జైలర్ లైట్లు కోసం పిలిచి లోపలికి పరుగెత్తాడు మరియు భయంతో వణుకుతున్నాడు. అతను పాల్ మరియు సీలస్ ముందు పడిపోయాడు. తర్వాత వారిని బయటకు తీసుకొచ్చి, అయ్యా, రక్షింపబడాలంటే నేనేం చేయాలి? వాళ్ళు, ప్రభువైన యేసును విశ్వసించండి, అప్పుడు మీరు మరియు మీ ఇంటివారు రక్షింపబడతారు. అప్పుడు వారు అతనితో మరియు అతని ఇంట్లో ఉన్న వారందరికీ ప్రభువు వాక్యాన్ని చెప్పారు. అతను రాత్రి అదే గంటలో వారిని తీసుకువెళ్లాడు మరియు వారి గాయాలను కడిగి అతను మరియు అతని కుటుంబ సభ్యులందరూ ఒకేసారి బాప్తిస్మం తీసుకున్నారు. అతను దేవుణ్ణి విశ్వసించినందుకు తన ఇంటివారందరితో పాటు సంతోషించాడు. మరుసటి రోజు న్యాయాధికారులు, ఆ మనుష్యులను వెళ్లనివ్వండి అని పోలీసులను పంపారు. మిమ్మల్ని శాంతితో వెళ్లనివ్వమని న్యాయాధికారులు పంపారు అని చెరసాల అధికారి పౌలుకు ఈ మాటలు నివేదించాడు. కాని పౌలు ఇలా అన్నాడు, వారు మమ్మల్ని బహిరంగంగా కొట్టారు, ఖండించలేదు. రోమన్ పౌరులైన మనుష్యులు మమ్మల్ని జైలులో పడేశారు మరియు ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా విసిరివేస్తారా? లేదు, వారే స్వయంగా వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్తారు. పోలీసులు ఈ మాటలను న్యాయాధికారులకు నివేదించారు మరియు వారు రోమన్ పౌరులని విన్నప్పుడు వారు భయపడ్డారు. వారు వచ్చి క్షమాపణలు చెప్పి వారిని బయటకు తీసుకెళ్లి నగరం విడిచిపెట్టమని కోరారు. వారు జైలు నుండి బయటకు వెళ్లి లిడియాను సందర్శించి సోదరులను ప్రోత్సహించి బయలుదేరారు. థెస్సలోనికాలో పౌలు ప్రార్థనా మందిరానికి వెళ్లి 3 సబ్బాత్ రోజులలో వారితో లేఖనాల నుండి తర్కించాడు. క్రీస్తు బాధలు పడడం మరియు మృతులలో నుండి లేవడం అవసరమని వివరిస్తూ మరియు రుజువు చేస్తూ, నేను ప్రకటించే ఈ యేసు క్రీస్తు. వారిలో కొందరిని ఒప్పించి పౌలు మరియు సీలస్తో చేరారు. అలాగే చాలామంది భక్తులైన గ్రీకులకు చెందినవారు మరియు కొంతమంది ప్రముఖ స్త్రీలు కాదు. కాని యూదులు అసూయపడ్డారు మరియు కొంతమంది దుర్మార్గులను పట్టుకుని గుంపుగా ఏర్పడి నగరాన్ని అల్లకల్లోలం చేసి జాసన్ ఇంటిపై దాడి చేసి వారిని గుంపులోకి తీసుకురావాలని కోరుకున్నారు. వారు దొరకనప్పుడు వారు జాసన్ మరియు కొంతమంది సోదరులను నగర అధికారుల ముందుకి లాగి, ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన ఈ వ్యక్తులు ఇక్కడకు కూడా వచ్చారు. జాసన్ వారిని స్వీకరించాడు మరియు వారందరూ శాసనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సీజర్ యొక్క మరొక రాజు యేసు అని చెప్పాడు. ఈ విషయాలు విని ప్రజలు, నగర పాలకులు కలవరపడ్డారు. వారు జాసన్ నుండి మరియు మిగిలిన వారి నుండి డబ్బు తీసుకున్న తరువాత వారు వారిని విడిచిపెట్టారు. బెరియాలో సహోదరులు వెంటనే పౌలును మరియు సీలలను రాత్రిపూట బెరియాకు పంపించి వారు వచ్చినప్పుడు వారు యూదుల ప్రార్థనా మందిరానికి వెళ్లారు. ఈ యూదులు థెస్సలోనికలోని వారికంటే గొప్పవారు. వారు పూర్ణ ఆతృతతో వాక్యాన్ని స్వీకరించారు. ఈ విషయాలు అలా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రతిరోజూ లేఖనాలను పరిశీలించారు. అందువల్ల వారిలో చాలామంది విశ్వసించారు. కొంతమంది గ్రీకు స్త్రీలు మరియు పురుషులతో సమానంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అయితే పౌలు బెరేలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాడని థెస్సలోనికలోని యూదులు తెలుసుకున్నప్పుడు వారు అక్కడకు వచ్చి ఆందోళన చెందుతూ ప్రజలను రెచ్చగొట్టారు. వెంటనే సహోదరులు పౌలును ఏథెన్స్కు పంపించారు. ఏథెన్స్లో పౌలు ఏథెన్స్లో వారికోసం ఎదురుచూస్తుండగా ఆ నగరం విగ్రహాలతో నిండిపోయి ఉండడం చూశాడు. అతను యూదులతో మరియు భక్తులతో సమాజ మందిరంలో మరియు అక్కడ ఉన్నవారితో ప్రతిరోజూ మార్కెట్లో తర్కించాడు. కొంతమంది ఎపిక్యూరియన్ మరియు స్టోయిక్ తత్వవేత్తలు అతను యేసును మరియు పునరుద్ధానాన్ని బోధిస్తున్నందున అతను విదేశీ దైవత్వాల బోధకుడిగా కనిపిస్తున్నాడు అని అన్నారు. వారు ఆయనను అరియోపాగస్కు తీసుకెళ్లి, మీరు అందిస్తున్న ఈ కొత్త బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చా? పౌలు ఇలా అన్నాడు, ఏథెన్స్ ప్రజలారా, మీరు అన్ని విధాలుగా చాలా మతపరమైన వారని నేను గ్రహించాను. నేను మీ ఆరాధనకు సంబంధించిన వస్తువులను గమనించినప్పుడు తెలియని దేవునికి అని రాసి ఉన్న ఒక బలిపీఠం కూడా నాకు కనిపించింది. కావున మీరు దేనిని అజ్ఞాతంగా ఆరాధిస్తారో నేను మీకు ప్రకటిస్తున్నాను, పాల్ క్రీస్తుని ప్రకటించాడు. ప్రపంచాన్ని మరియు దానిలోని ప్రతిదాన్ని సృష్టించిన దేవుడు, స్వర్గానికి మరియు భూమికి ప్రభువుగా మానవుడు చేసిన దేవాలయాలలో నివసించడు, లేదా మానవ చేతులతో సేవ చేయడు. తనకు ఏదైనా అవసరం ఉన్నట్లుగా అతను స్వయంగా మానవాళికి జీవితాన్ని ఇస్తాడు మరియు శ్వాస మరియు ప్రతిదీ. అతను ఒక వ్యక్తి నుండి మానవజాతి యొక్క ప్రతి జాతిని భూమి యొక్క ముఖం మీద నివసించేలా చేశాడు. కేటాయించిన కాలాలను మరియు వారి నివాస స్థలం యొక్క సరిహద్దులను నిర్ణయించాడు. వారు దేవుణ్ణి వెతకాలని, వారు అతని వైపుకు వెళ్లాలని మరియు కనుగొనాలనే ఆశతో అతనిని. అయినప్పటికీ అతను వాస్తవానికి మనలో ప్రతి ఒక్కరికీ దూరంగా లేడు, ఎందుకంటే అతనిలో మనం జీవిస్తాము మరియు కదులుతాము మరియు మన ఉనికిని కలిగి ఉన్నాము. మీ స్వంత కవులు కూడా మేము నిజంగా అతని సంతానం అని అన్నారు. భగవంతుని సంతానమైనందున దైవిక జీవి బంగారం లేదా వెండి లేదా రాయి వంటిదని భావించకూడదు. ఇది మనిషి యొక్క కళ మరియు ఊహతో ఏర్పడిన ప్రతిరూపం. అజ్ఞానకాలాన్ని దేవుడు పట్టించుకోలేదు, కాని ఇప్పుడు అతను ప్రతిచోటా ఉన్న ప్రజలందరినీ పశ్చాత్తాపపడమని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే అతను నియమించిన వ్యక్తి ద్వారా ప్రపంచాన్ని నీతిగా తీర్పు తీర్చే రోజును నిర్ణయించాడు, మరియు అతనిని మృతులలో నుండి లేపడం ద్వారా ఆయన అందరికీ హామీ ఇచ్చాడు. ఇప్పుడు చనిపోయిన వారి పునరుద్ధానం గురించి విన్నప్పుడు కొందరు వెక్కిరించారు, అయితే మరికొందరు, మేము దీని గురించి మళ్లీ వింటాం అన్నారు. కాబట్టి పౌలు వారి మధ్య నుండి వెళ్లిపోయాడు. కొందరు మనుషులు అతనితో చేరి విశ్వసించారు. వీరిలో అరియోపాగిటైన డయోనిసియస్ మరియు డమరిస్ అనే స్త్రీ మరియు ఇతరులు కూడా ఉన్నారు. కొరింథులో పాల్ ఏథెన్స్ను విడిచిపెట్టి కొరింథుకు వెళ్లి పొంతుస్కు చెందిన అక్విలా అనే యూదుని కనుగొన్నాడు. ఇటీవల ఇటలీ నుండి అతని భార్య ప్రిస్కిల్లాతో వచ్చాడు, ఎందుకంటే యూదులందరినీ రోమ్ని విడిచిపెట్టమని క్లాడియస్ ఆదేశించాడు. వారు వ్యాపారం ద్వారా డేరాలను తయారు చేసేవారు కాబట్టి అతను వారితో ఉన్నాడు. అతను ప్రతి సబ్బాత్లో సమాజ మందిరంలో తర్కించాడు మరియు యూదులను మరియు గ్రీకులను ఒప్పించడానికి ప్రయత్నించాడు. క్రీస్తు యేసు అని యూదులకు సాక్ష్యమిచ్చాడు. వారు అతనిని ఎదిరించి దూషించినప్పుడు అతడు తన వస్త్రాలు విదిలించి, మీ రక్తం మీ తలలపైనే ఉంటుంది, నేను నిర్దోషిని, ఇక నుండి నేను అన్యజనుల వద్దకు వెళ్తాను అని వారితో చెప్పాడు. అతను ప్రార్థనా మందిరం పక్కనే ఉన్న టైటియస్ జస్టస్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ప్రార్థనా మందిరానికి అధిపతి అయిన క్రిస్పస్ తన ఇంటివారందరితో కలిసి ప్రభువును విశ్వసించాడు. పౌలు మాటలు విన్న కొరింథీయులలో చాలామంది నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు. ప్రభువు పౌలుతో ఇలా అన్నాడు, భయపడకు, మౌనంగా ఉండకు, నేను నీతో ఉన్నాను, ఎవరూ మీకు హాని చేయరు, ఎందుకంటే ఈ నగరంలో నా ప్రజలు చాలామంది ఉన్నారు. అతను దేవుని వాక్యాన్ని బోధిస్తూ 1.5 సంవత్సరాలు ఉన్నాడు. ఎఫెసస్లో అలెగ్జాండ్రియాకు చెందిన అపోల్లో అనే యూదుడు ఎఫెస్కు వచ్చాడు. అతను వాగ్ధాటిగల వ్యక్తి, లేఖనాల్లో సమర్థుడు. అతను ప్రభువు మార్గంలో ఉపదేశించబడ్డాడు. యోహాను బాప్తిస్మము గురించి మాత్రమే తెలిసినప్పటికీ ఆత్మలో దృఢంగా ఉంటూ యేసుకు సంబంధించిన విషయాలను ఖచ్చితంగా మాట్లాడాడు మరియు బోధించాడు. అతను సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు, కాని ప్రిస్కిల్లా మరియు అకులా అతని మాట విన్నప్పుడు వారు అతనిని తీసుకుని దేవుని మార్గాన్ని మరింత ఖచ్చితంగా అతనికి వివరించారు. అతను ఎఫెసు నుండి అకయాకు వెళ్లి కృప ద్వారా విశ్వసించిన వారికి గొప్పగా సహాయం చేశాడు, ఎందుకంటే అతను యూదులను బహిరంగంగా ఖండించాడు, క్రీస్తు యేసు అని లేఖనాల ద్వారా చూపించాడు. పౌలు ఎఫెస్కు వచ్చి కొంతమంది శిష్యులను కనుగొన్నాడు. ఆయన వారితో, మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా? వారు, లేదు, పరిశుద్ధాత్మ ఉన్నాడని మేము కూడా వినలేదు అన్నారు. కాబట్టి పౌలు, మీరు దేనిలో బాప్తిస్మం తీసుకున్నారు? వారు, జాన్ బాప్తిజంలోకి అన్నారు. పౌలు జవాబిచ్చాడు, యోహాను పశ్చాత్తాప బాప్తిజంతో బాప్తిస్మం తీసుకున్నాడు, తన తర్వాత వచ్చే వ్యక్తిని అంటే యేసును నమ్మమని ప్రజలకు చెప్పాడు. అది వినివారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. అప్పుడు పౌలు వారిపై చేతులు వేశాడు, పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చింది, మరియు వారు మాతృభాషలో మాట్లాడటం మరియు ప్రవచించడం ప్రారంభించారు. మొత్తం 12 మంది పురుషులు ఉన్నారు. అప్పుడు పౌలు సమాజ మందిరంలోకి ప్రవేశించి 3 నెలలు ధైర్యంగా మాట్లాడి దేవుని రాజ్యం గురించి వారిని తర్కించి ఒప్పించాడు. అయితే కొందరు మొండిగా ఉండి అవిశ్వాసంలో కొనసాగుతూ సమాజం ముందు మార్గాన్ని గురించి చెడుగా మాట్లాడినప్పుడు అతను వారి నుండి వైదొలిగి శిష్యులను తనతో తీసుకెళ్లాడు. తిరానస్ హాలులో ప్రతిరోజూ తర్కించుకున్నాడు. ఇది 2 సంవత్సరాలు కొనసాగింది. తద్వారా ఆసియా నివాసులందరూ యూదులు మరియు గ్రీకులు ప్రభువు వాక్యాన్ని విన్నారు. దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రభువు వాక్యం వృద్ధి చెందుతూ మరియు ప్రబలంగా కొనసాగింది. మార్గానికి సంబంధించి ఎలాంటి చిన్న అవాంతరాలు తలెత్తలేదు. ఆర్టెమిస్ యొక్క వెండి విగ్రహాలను తయారుచేసిన వెండి కమ్మరి అయిన డెమెట్రియస్ అనే వ్యక్తి హస్తకళాకారులకు తక్కువ వ్యాపారాన్ని తీసుకురాలేదు. అతను ఇలాంటి వ్యాపారాలలో పనిచేసేవారితో కలిసి వీటిని సేకరించి ఇలా అన్నాడు, మనుషులారా, ఈ వ్యాపారం ద్వారా మనకు సంపద ఉందని మీకు తెలుసు. దురాశ ఎల్లప్పుడూ సమస్య. చేతులతో చేసిన దేవుళ్ళు దేవుళ్ళు కాదంటూ ఎఫెసులోనే కాకుండా దాదాపు ఆసియా అంతటా ఈ పౌలు చాలామందిని ఒప్పించి తిప్పికొట్టడం మీరు చూస్తున్నారు, విన్నారు. మన ఈ వ్యాపారం అపఖ్యాతి పాలయ్యే ప్రమాదం ఉంది. కాని ఆర్టెమిస్ అనే గొప్ప దేవత దేవాలయం ఏమీ లేకుండా పరిగణించబడవచ్చు, మరియు ఆసియా మరియు ప్రపంచం అంతా ఆరాధించే ఆమె గొప్పతనం నుండి ఆమెను తొలగించే ప్రమాదం ఉంది. అది విని వారు కోపోద్రిక్తులై ఎఫెసీయుల అర్తెమి మహాదేవి అని కేకలు వేశారు. వారు దాదాపు 2 గంటలపాటు ఒకే స్వరంతో ఎఫెసీయుల ఆర్టెమిస్ గొప్పది, పట్టణ గుమాస్తా జనసమూహాన్ని శాంతింపజేసినప్పుడు అతను ఇలా అన్నాడు, ఎఫెసస్ పురుషులారా, డెమెట్రియస్ మరియు అతనితో ఉన్న కళాకారులు ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే కోర్టులు తెరవబడతాయి మరియు ప్రోకాన్సులు ఉన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోనివ్వండి. మీరు ఇంకా ఏదైనా కోరుకుంటే అది సాధారణ అసెంబ్లీలో పరిష్కరించబడుతుంది. ఎందుకంటే ఈ గొడవను సమర్థించుకోవడానికి మేము ఎటువంటి కారణం ఇవ్వలేము. కాబట్టి ఈరోజు అల్లర్లకు పాల్పడే ప్రమాదం ఉంది. అనంతరం ఆయన అసెంబ్లీని రద్దు చేశారు. కోలాహలం ఆగిపోయిన తర్వాత పౌలు శిష్యులను పిలిపించి వారిని ప్రోత్సహించిన తర్వాత వీడ్కోలు చెప్పి మాసిదోనియకు బయలుదేరి త్రోయకు వచ్చాడు. త్రోయస్లో వారంలోని మొదటి రోజున మేము రొట్టెలు విరిచేందుకు సమావేశమైనప్పుడు పౌలు వారితో మాట్లాడాడు. మరుసటి రోజు బయలుదేరాలని అనుకున్నాడు, మరియు అతను తన ప్రసంగాన్ని అర్ధరాత్రి వరకు పొడిగించాడు. మేము గుమిగూడిన పై గదిలో చాలా దీపాలు ఉన్నాయి. కిటికీ దగ్గర కూర్చున్న యూటికస్ అనే యువకుడు పాల్ ఇంకా ఎక్కువసేపు మాట్లాడుతుండగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అతను నిద్రపోవడంతో అతను 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు మరియు చనిపోయాడు. అయితే పౌలు కిందకు దిగి అతని మీద వంగి అతనిని తన చేతుల్లోకి తీసుకుని, భయపడకు, అతని ప్రాణం అతనిలో ఉంది అన్నాడు. పౌలు ఎక్కి రొట్టెలు విరిచి తిన్నప్పుడు తెల్లవారే వరకు వారితో చాలాసేపు సంభాషించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. పెంతెకొస్తు రోజున వీలైతే యెరూషలేములో ఉండేందుకు త్వరపడుతున్నాడు. కాబట్టి పౌలు ఆసియాలో గడపవలసిన అవసరం లేకుండా ఎఫెసును దాటాలని నిర్ణయించుకున్నాడు. జెరూసలేంకు తిరిగి రావడం. ఇప్పుడు అతను మిలేటస్ నుండి ఎఫెసుకు పంపాడు మరియు చర్చి పెద్దలను తన వద్దకు రమ్మని పిలిచాడు. తన స్వంత రక్తముతో సంపాదించిన దేవుని సంఘమును జాగ్రత్తగా చూసుకునుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను పర్యవేక్షకులుగా నియమించిన మందలన్నిటిని గూర్చి జాగ్రత్తగా శ్రద్ధ వహించమని వారిని హెచ్చరించాడు. నేను వెళ్లిన తర్వాత మందను విడిచిపెట్టకుండా భయంకరమైన తోడేళ్లు మీ మధ్యకు వస్తాయని నాకు తెలుసు. మరియు శిష్యులను తమ వెంట లాగుటకు మీలోనుండి వక్రీకృతమైన మాటలు మాట్లాడే మనుష్యులు ఉత్పన్నమవుతారు. అందుకే 3 ఏళ్లుగా నేను రాత్రింబగళ్ళు ఎడతెరిపి లేకుండా కన్నీళ్లతో అందరికీ బుద్ధి చెప్పానని గుర్తుపెట్టుకుని అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు నేను నిన్ను దేవునికి మరియు అతని కృపతో కూడిన వాక్యానికి నిన్ను అభినందిస్తున్నాను. అది నిన్ను నిర్మించగలదు మరియు పవిత్రపరచబడిన వారందరిలో మీకు వారసత్వాన్ని ఇవ్వగలదు. నేను ఎవరి వెండి లేదా బంగారం లేదా దుస్తులు కోరుకోలేదు. ఈ చేతులు నా అవసరాలకు మరియు నాతో ఉన్నవారికి సేవ చేశాయని మీకు తెలుసు. ఈ విధంగా కష్టపడి పనిచేయడం ద్వారా మనం బలహీనులకు సహాయం చేయాలని మరియు పుచ్చుకోవడం కంటే ఇవ్వడం చాలా శ్రేయస్కరం అని యేసు ప్రభువు చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలని నేను మీకు అన్ని విషయాలలో చూపించాను. మేము వారి నుండి నలిగిపోయిన తరువాత మేము సముద్రంలోకి వెళ్లి తూరు వద్ద దిగాము. అక్కడ శిష్యులను కనుగొని మేము వారితో 7 రోజులు నివసించాము. యెరూషలేముకు వెళ్లవద్దని వారు పౌలును కోరారు. మేము కేసరియాకు మా ప్రయాణాన్ని కొనసాగించాము మరియు 7గురిలో ఒకరైన సువార్తికుడు ఫిలిప్ ఇంట్లో బస చేశాము. మేము అక్కడ చాలా రోజులు గడిపిన తర్వాత యూదయ నుండి అగబు అనే ప్రవక్త వచ్చాడు. మా దగ్గరకు వచ్చి అతను పౌలు పట్టీని తీసుకుని దానితో తన చేతులను మరియు కాళ్లను కట్టి పరిశుద్ధాత్మ ఇలా చెప్పాడు, యెరూషలేములోని యూదులు ఈ పట్టీ యజమానిని బంధించి అన్యజనులకు అప్పగిస్తారు. మేము అది విన్నప్పుడు మేము మరియు అక్కడి ప్రజలు యెరూషలేముకు వెళ్లవద్దని పౌలును వేడుకున్నాము. అప్పుడు పౌలు ఇలా జవాబిచ్చాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మరియు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావు? ప్రభువైన యేసు నామము కొరకు యెరూషలేములో నేను బంధింపబడటానికే కాదు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అతను అణచివేయబడినప్పుడు మేము విడిచిపెట్టి ప్రభువు చిత్తం జరుగుతుంది అని చెప్పాము. ఆ తర్వాత మేము సిద్ధపడి యెరూషలేముకు వెళ్లాము. కేసరియ నుండి కొంతమంది శిష్యులు మాతో పాటు మేము ఉండాల్సిన మ్నాసోను ఇంటికి తీసుకువచ్చారు. అతను సైప్రస్ నుండి వచ్చిన వ్యక్తి మరియు ప్రారంభ శిష్యులలో ఒకడు. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని ఆప్యాయంగా స్వీకరించారు. మరుసటి రోజు పాల్ మరియు మేమంతా జేమ్స్ వద్దకు వెళ్లాము. పెద్దలందరూ అక్కడ ఉన్నారు. పౌలు వారిని అభినందించి దేవుడు తన పరిచర్య ద్వారా అన్యుల మధ్య ఏమి చేశాడో వివరంగా నివేదించాడు. అది విని వారు దేవుణ్ణి స్తుతించారు. అప్పుడు వారు పౌలుతో ఇలా అన్నారు, చూడండి సోదరా, ఎన్ని వేల మంది యూదులు విశ్వసించారో మరియు వారందరూ ధర్మశాస్త్రం పట్ల ఉత్సాహంగా ఉన్నారు. క్రైస్తవ యూదులు ఇప్పటికీ తమ సంప్రదాయాలను మరియు మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఉన్నారు. అన్యజనుల మధ్య నివసించే యూదులందరికీ మోషే నుండి దూరంగా ఉండమని మీరు బోధిస్తున్నారని వారికి తెలియజేయబడింది. వారి పిల్లలకు సున్నతి చేయవద్దు లేదా మా ఆచారాల ప్రకారం జీవించవద్దు. మనం ఏం చేద్దాం? మీరు వచ్చారని వారు ఖచ్చితంగా వింటారు, కాబట్టి మేము మీకు చెప్పేది చేయండి. ప్రతిజ్ఞ చేసిన 4 వ్యక్తులు మాతో ఉన్నారు. ఈ మనుష్యులను తీసుకువెళ్ళండి, వారి శుద్ధి కర్మలలో సంప్రదాయాలు చేరండి మరియు వారి ఖర్చులను చెల్లించండి. తద్వారా వారు వారి తలలు గుండు చేయించుకుంటారు. అప్పుడు మీ గురించి వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని, కాని మీరే చట్టానికి లోబడి జీవిస్తున్నారని అందరికీ తెలుస్తుంది. అన్యజనుల విశ్వాసుల విషయానికొస్తే వారు విగ్రహాలకు అర్పించే ఆహారానికి, రక్తానికి, గొంతుకోసి చంపబడిన జంతువుల మాంసానికి మరియు లైంగిక దుర్నీతికి దూరంగా ఉండాలని మా నిర్ణయాన్ని వారికి వ్రాశాము. పాల్ యొక్క హింస ప్రారంభం. మరుసటి రోజు పౌలు ఆ మనుష్యులను తీసుకెళ్లి వారితో పాటు తనను తాను శుద్ధి చేసుకున్నాడు. అప్పుడు శుద్ధి చేసే రోజులు ముగిసే తేదీని తెలియజేయడానికి మరియు ప్రతి ఒక్కరికీ నైవేద్యాన్ని ఇవ్వడానికి అతను ఆలయానికి వెళ్లాడు. దాదాపు 7 రోజులు పూర్తి అయినప్పుడు ఆసియా ప్రావిన్స్ నుండి కొంతమంది యూదులు దేవాలయంలో పౌలును చూశారు. వారు గుంపు మొత్తాన్ని కదిలించి ఆయనను పట్టుకుని, ఇస్రాయేలు ప్రజలారా, మాకు సహాయం చేయండి. మన ప్రజలకు, మన చట్టానికి మరియు ఈ ప్రదేశానికి వ్యతిరేకంగా ప్రతిచోటా మనుషులందరికీ బోధించే వ్యక్తి ఇతడే. అంతేగాక అతను గ్రీకులను ఆలయ ప్రాంతంలోకి రప్పించి ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశాడు. వారు పౌలుతో కలిసి నగరంలో ఎఫెసీయుడైన త్రోఫిమస్ను గతంలో చూశారు మరియు పౌలు అతన్ని ఆలయ ప్రాంతంలోకి తీసుకువచ్చాడని భావించారు. నగరం మొత్తం ఉద్రేకపడింది మరియు ప్రజలు అన్ని దిక్కుల నుండి పరుగులు తీశారు. పౌలును పట్టుకుని వారు అతనిని ఆలయం నుండి ఈడ్చుకెళ్లారు. వెంటనే ద్వారాలు మూసివేయబడ్డాయి. వారు అతనిని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జెరూసలేం నగరం మొత్తం అల్లకల్లోలంగా ఉందని రోమా సైన్యాధిపతికి వార్త అందింది. అతను వెంటనే కొంతమంది అధికారులను మరియు సైనికులను తీసుకుని గుంపుపైకి పరుగెత్తాడు. అల్లరిమూకలు సైన్యాధిపతిని, అతని సైనికులను చూడగానే పౌలును కొట్టడం మానేశారు. కమాండర్ వచ్చి అతన్ని బంధించి 2 గొలుసులతో బంధించమని ఆదేశించాడు. అప్పుడు అతను ఎవరు మరియు అతను ఏమి చేశాడు అని అడిగాడు. గుంపులో ఉన్న కొందరు ఒక మాట, మరికొందరు మరొకటి అరిచారు. మరియు కోలాహలం కారణంగా కమాండర్ సత్యాన్ని గ్రహించలేకపోయాడు కాబట్టి అతను పాన్ను బ్యారక్లోకి తీసుకెళ్లమని ఆదేశించాడు. పాల్ మెట్లపైకి చేరుకున్నప్పుడు గుంపు యొక్క హింస చాలా ఎక్కువగా ఉంది. అతన్ని సైనికులు మోసుకెళ్లవలసి వచ్చింది. వెంబడించిన జనం, అతనితో దూరంగా ఉండు. సైనికులు పౌలును బ్యారక్లోకి తీసుకెళ్లబోతుండగా అతడు సేనాధిపతిని, నేను నీతో ఒక మాట చెప్పనా అని అడిగాడు. మీరు గ్రీకు మాట్లాడతారా? ఆయన బదులిచ్చారు. కొంతకాలం క్రితం తిరుగుబాటు చేసి 4,000 మంది ఉగ్రవాదులను ఎడారిలోకి తీసుకెళ్లిన ఈజిప్షియన్ నువ్వు కాదా? పౌలు ఇలా జవాబిచ్చాడు. నేను యూదుడిని, సిలికియాలోని తార్సస్కు చెందినవాడిని, సాధారణ నగరానికి చెందినవాడిని కాదు. దయచేసి నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి. కమాండర్ అనుమతి పొందిన తరువాత పాల్ మెట్లపై నిలబడి గుంపుకు సైగ చేశాడు. వారందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతను అరమిక్ భాషలో వారితో ఇలా అన్నాడు. సోదరులారా, తండ్రులారా, ఇప్పుడు నా వాదన వినండి. అతను అరమైక్లో మాట్లాడడం వినివారు చాలా నిశ్శబ్దమయ్యారు. అప్పుడు పౌలు ఇలా అన్నాడు. నేను యూదుడిని, సిలిసియాలోని టార్సస్లో పుట్టాను, కాని ఈ నగరంలో పెరిగాను. గమలియేలు క్రింద నేను మా తండ్రుల ధర్మశాస్త్రంలో పూర్తిగా శిక్షణ పొందాను, మరియు ఈరోజు మీలో ఎవరైనా ఉన్నట్లే దేవుని పట్ల ఆసక్తితో ఉన్నాను. నేను ఈ మార్గాన్ని అనుసరించేవారిని వారి మరణం వరకు హింసించాను. స్త్రీ పురుషులిద్దరినీ బంధించి జైలులో పడేశాను. అలాగే ప్రధాన పూజారి మరియు కౌన్సిల్ అంతా కూడా సాక్ష్యం చెప్పగలరు. నేను వారి నుండి డమాస్కస్లోని వారి సోదరులకు ఉత్తరాలు కూడా పొందాను, మరియు శిక్షించబడటానికి ఈ ప్రజలను ఖైదీలుగా యెరూషలేముకు తీసుకురావడానికి అక్కడికి వెళ్లాను. దాదాపు మధ్యాహ్నం నేను డమాస్కస్ దగ్గరికి రాగానే అకస్మాత్తుగా స్వర్గం నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి నా చుట్టూ మెరుస్తుంది. నేను నేలమీద పడి, సౌల, సౌలు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎవరు ప్రభూ? నేను అడిగాను. నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసును, నేను అని జవాబిచ్చాడు. నా సహచరులు కాంతిని చూశారు, కాని నాతో మాట్లాడుతున్న అతని స్వరం అర్థం కాలేదు. ఏం చేస్తాను ప్రభూ? నేను అడిగాను. లేచి దమస్కస్కి వెళ్ళు అని ప్రభువు చెప్పాడు. అక్కడ నీకు అప్పగించబడినంతా చెప్పబడుతుంది. నా సహచరులు నన్ను చేతితో డమాస్కస్కు నడిపించారు, ఎందుకంటే కాంతి యొక్క ప్రకాశం నన్ను అంధుడిని చేసింది. అననియాస్ అనే వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతను ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, మరియు అక్కడ నివసించే యూదులందరిచే ఎంతో గౌరవించబడ్డాడు. అతను నా ప్రక్కన నిలబడి, సహోదరుడా, నీ చూపు పొందు, మరియు ఆ క్షణంలో నేను అతనిని చూడగలిగాను. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవాలని, నీతిమంతుడిని చూడాలని, ఆయన నోటి నుండి మాటలు వినాలని నిన్ను ఎన్నుకున్నాడు. నీవు చూసిన వాటిని, విన్నవాటిని గూర్చి మనుష్యులందరికీ నీవు అతని సాక్షిగా ఉంటావు. ఇప్పుడు మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు? లేచి బాప్తిస్మము పొంది నీ పాపములను కడుక్కుని ఆయన నామమును బట్టి ప్రార్థించుము. నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను భ్రాంతిలో పడిపోయాను, మరియు ప్రభువు మాట్లాడటం చూశాను. శీఘ్ర, అతను నాకు చెప్పాడు, వెంటనే యెరూషలేము విడిచి వెళ్ళు, ఎందుకంటే వారు నన్ను గూర్చిన మీ సాక్ష్యాన్ని అంగీకరించరు. ప్రభూ, నిన్ను నమ్మిన వారిని చెరసాలలో వేయడానికి మరియు కొట్టడానికి నేను ఒక సమాజ మందిరం నుండి మరొక సమాజానికి వెళ్లానని ఈ మనుష్యులకు తెలుసు. మీ అమరవీరుడు స్టీఫెన్ రక్తం చిందించబడినప్పుడు నేను నా ఆమోదం తెలిపి అతనిని చంపేవారి దుస్తులకు కాపలాగా నిలబడి ఉన్నాను. అప్పుడు ప్రభువు నాతో, వెళ్ళు, నేను నిన్ను దూరంగా అన్యజనుల దగ్గరికి పంపుతాను. సన్హెడ్రిన్ పాల్ మరణాన్ని కోరింది. పౌలు ఈ మాట చెప్పేవరకు జనం ఆయన మాట విన్నారు. అప్పుడు వారు తమ స్వరం పెంచి, అతని నుండి భూమిని తొలగించండి, అతను జీవించడానికి తగినవాడు కాదు. ద్వేషం యొక్క వైఖరి మూసి ఉన్న మనస్సుకు దారితీస్తుంది. వారు అరుస్తూ తమ అంగీలను విసిరివేసి గాలిలోకి ధూళిని విసిరినప్పుడు కమాండర్ పాల్ను బ్యారక్లోకి తీసుకెళ్లమని ఆదేశించాడు. జనం తనపై ఎందుకు ఇలా అరుస్తున్నారో తెలియాలంటే కొరడాలతో కొట్టాలని, ప్రశ్నించాలని ఆదేశించారు. వారు అతనిని కొరడాలతో కొట్టడానికి చాచినప్పుడు పౌలు అక్కడ నిలబడి ఉన్న శతాధిపతితో, నిర్దోషి అని కూడా కనుగొనబడని రోమన్ పౌరుడిని కొరడాలతో కొట్టడం మీకు చట్టమా? రోమన్ పౌరుడైన పాన్ను బంధించాడని గ్రహించినప్పుడు కమాండర్ అప్రమత్తమయ్యాడు. పౌలును యూదులు ఎందుకు నిందిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నంలో అతను పౌలును ప్రధాన యాజకులు మరియు మహాసభల ముందు నిలబెట్టడానికి తీసుకువచ్చాడు. పౌలు మహాసభ వైపు సూటిగా చూస్తూ, నా సోదరులారా, నేను ఈరోజు వరకు మంచి మనస్సాక్షితో దేవునికి నా బాధ్యతను నెరవేర్చాను అని చెప్పాడు. వారిలో కొందరు సద్దూకయులు, మరికొందరు పరిసయ్యులు అని తెలిసి మహాసభలో, నా సోదరులారా, నేను పరిసయ్యుడిని, ఒక పరిసయ్యుని కొడుకును. చనిపోయిన వారి పునరుత్థానంపై నాకున్న ఆశ కారణంగా నేను విచారణలో ఉన్నాను. ఆయన ఇలా చెప్పినప్పుడు పరిసయ్యులకు, సద్దూకయులకు మధ్య వాగ్వాదం జరిగి సభ చీలిపోయింది. సద్దూకయులు పునరుత్థానం లేదని మరియు దేవదూతలు లేదా ఆత్మలు లేరని చెప్పారు, కాని పరిసయ్యులు వారందరినీ అంగీకరిస్తారు. సత్యం పట్టింపు లేదు కాని సమూహ సంప్రదాయం చేసింది. అక్కడ పెద్ద కోలాహలం జరిగింది మరియు కొంతమంది ఉపాధ్యాయులు పరిసయ్యులుగా ఉన్న ధర్మశాస్త్రం లేచి నిలబడి గట్టిగా వాదించారు. ఈ వ్యక్తిలో మాకు ఎలాంటి తప్పు కనిపించలేదు అని వారు చెప్పారు. ఒక ఆత్మ లేదా దేవదూత అతనితో మాట్లాడినట్లయితే ఈ వివాదం ఎంత హింసాత్మకంగా మారిందంటే పాల్ తమ వల్ల ముక్కలు చేయబడతాడని కమాండర్ భయపడ్డాడు. బలవంతంగా అతనిని వారి నుండి దూరంగా తీసుకెళ్లి బ్యారక్లోకి తీసుకురావాలని అతను దళాలను ఆదేశించాడు. మరుసటి రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, ధైర్యంగా ఉండు, నువ్వు యెరూషలేములో నన్ను గూర్చి సాక్ష్యమిచ్చినట్లే రోమ్లో కూడా సాక్ష్యమివ్వాలి. మరుసటి రోజు ఉదయం యూదులు ఒక కుట్రను రూపొందించారు మరియు పౌలును చంపే వరకు తినకూడదని లేదా త్రాగకూడదని ప్రమాణం చేశారు. ఈ కుట్రలో 40 మందికి పైగా పురుషులు పాల్గొన్నారు. వాళ్లు ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్లి, మేము పౌలును చంపేంతవరకు ఏమీ తినబోమని ప్రమాణం చేశాం. ఇప్పుడు మీరు మరియు సన్హెడ్రిన్ అతని కేసు గురించి మరింత ఖచ్చితమైన సమాచారం కావాలనే సాకుతో అతన్ని మీ ముందుకు తీసుకురావాలని కమాండర్ను అభ్యర్థించండి. అతను ఇక్కడికి రాకముందే చంపడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే పాల్ సోదరి కుమారుడు ఈ కుట్రగురించి విన్నప్పుడు అతను బ్యారక్లోకి వెళ్లి పౌలుతో చెప్పాడు. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని పిలిచి, ఈ యువకుడిని సేనాధిపతి దగ్గరికి తీసుకెళ్ళు, అతనికి ఏదో చెప్పాలని ఉంది. కాబట్టి అతను అతన్ని కమాండర్ వద్దకు తీసుకెళ్లాడు. శతాధిపతి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిపించి, ఈ యువకుడిని మీ దగ్గరకు తీసుకురావాలని కోరాడు, ఎందుకంటే అతను మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడు. కమాండర్ యువకుడి చేతిని పట్టుకుని పక్కకు లాగి, నాకు ఏమి చెప్పాలనుకుంటున్నావు? అతను ఇలా అన్నాడు, పౌలు గురించి మరింత ఖచ్చితమైన సమాచారం కావాలనే సాకుతో రేపు మహాసభ ముందుకి తీసుకురావాలని యూదులు మిమ్మల్ని అడగడానికి అంగీకరించారు. వారికి లొంగిపోకండి, ఎందుకంటే వారిలో 40 మందికి పైగా అతని కోసం ఆకస్మికంగా వేచి ఉన్నారు. ఆయనను చంపే వరకు తిననని, తాగనని ప్రమాణం చేశారు. వారు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. వారి అభ్యర్థనకు మీ సమ్మతి కోసం వేచి ఉన్నారు. సేనాధిపతి ఆ యువకుడిని పంపించివేసి, నువ్వు ఈ విషయాన్ని నాకు నివేదించినట్లు ఎవరికీ చెప్పకు అని హెచ్చరించాడు. అప్పుడు కమాండర్ తన శతాధిపతులలో ఇద్దరిని పిలిచి, ఈ రాత్రి 9 గంటలకు కేసరేకు వెళ్లడానికి 200 మంది సైనికులు, 70 మంది గుర్రపు సైనికులు మరియు 200 ఈటలతో కూడిన బృందాన్ని సిద్ధం చేయండి. పౌలును గవర్నరు ఫేలిక్స్ వద్దకు క్షేమంగా తీసుకువెళ్లేలా మౌంట్లు అందించండి. అతను క్లాడియస్ లిసియాస్ నుండి గౌరవనీయులైన గవర్నర్ ఫెలిక్స్కు ఒక లేఖ రాశాడు. కాబట్టి సైనికులు కూడా పౌలును కేసరేకు వెళ్లి ఆ లేఖను అధిపతికి అందజేసి పౌలుకు అప్పగించారు. గవర్నర్ లేఖను చదివి ఏ ప్రావిన్స్కు చెందినవారని అడిగారు. అతను సిలికియ నుండి వచ్చాడనే విషయం తెలుసుకుని, మీ అపవాదులు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ కేసు వింటాను అని చెప్పాడు. అప్పుడు అతను హేరోదు రాజభవనంలో పౌలును కాపలాగా ఉంచమని ఆజ్ఞాపించాడు. 5 రోజుల తర్వాత ప్రధాన యాజకుడు అననీయ కొంతమంది పెద్దలు మరియు టెర్తుల్లస్ అనే న్యాయవాదితో కలిసి కేసరేకు వెళ్లి వారు పౌలుపై తమ ఆరోపణలను గవర్నర్ ముందు ఉంచారు. పౌలును పిలిచినప్పుడు టెర్తుల్లస్ ఫెలిక్స్ ముందు తన వాదనను సమర్పించాడు. మేము మీ క్రింద చాలా కాలం శాంతిని అనుభవించాము మరియు మీ దూరదృష్టి ఈ దేశంలో సంస్కరణలను తీసుకువచ్చింది. ప్రతిచోటా మరియు ప్రతివిధంగా అత్యంత అద్భుతమైన ఫెలిక్స్, మేము దీనిని ప్రగాఢమైన కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాము. అయితే మిమ్మల్ని మరింత అలసిపోకుండా ఉండేందుకు క్లుప్తంగా మా మాట వినగలిగేంత దయతో ఉండాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ వ్యక్తి ప్రపంచమంతటా ఉన్న యూదుల మధ్య అల్లర్లను రెచ్చగొట్టే వ్యక్తిగా మేము గుర్తించాము. అతను నజరేన్ శాఖకు నాయకుడు మరియు ఆలయాన్ని అపవిత్రం చేయడానికి కూడా ప్రయత్నించాడు. మేము అతనిని పట్టుకున్నాము. అతనిని స్వయంగా పరీక్షించడం ద్వారా మేము అతనిపై మోపుతున్న ఈ ఆరోపణలన్నింటి గురించి మీరు నిజం తెలుసుకోవచ్చు. ఈ విషయాలు నిజమని యూదులు ఆరోపిస్తున్నారు. గవర్నరు అతనిని మాట్లాడమని సైగ చేసినప్పుడు పౌలు ఇలా జవాబిచ్చాడు, మీరు కొన్ని సంవత్సరాలుగా ఈ దేశానికి న్యాయాధిపతిగా ఉన్నారని నాకు తెలుసు, కాబట్టి నేను సంతోషముగా నా రక్షణ చేస్తాను. 12 రోజుల క్రితం నేను ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లలేదని మీరు సులభంగా ధృవీకరించవచ్చు. ఆలయంలో ఎవరితోనూ వాదించడమో, సమాజ మందిరాల్లో లేదా నగరంలో ఎక్కడైనా గుంపును రెచ్చగొట్టడంగాని నాపై ఆరోపణలు చేసేవారు కనిపించలేదు. వారు ఇప్పుడు నాపై చేస్తున్న ఆరోపణలను మీకు నిరూపించలేరు. అయినప్పటికీ నేను మా పితరుల దేవుడిని వారు ఒక శాఖగా పిలిచే మార్గాన్ని అనుసరించేవాడిగా ఆరాధిస్తాను. ధర్మశాస్త్రంతో ఏకీభవించే మరియు ప్రవక్తలలో వ్రాయబడిన ప్రతిదానిని నేను నమ్ముతాను మరియు నీతిమంతులు మరియు దుర్మార్గుల పునరుద్ధానం ఉంటుందని ఈ మనుష్యుల మాదిరిగానే నేను దేవునిపై అదే నిరీక్షణను కలిగి ఉన్నాను. దేవుడు మరియు మనిషి ముందు నా మనస్సాక్షిని స్పష్టంగా ఉంచుకోవడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. చాలా సంవత్సరాలు గైర్హాజరైన తర్వాత నా ప్రజలకు పేదల కోసం కానుకలు తీసుకురావడానికి మరియు నైవేద్యాలు సమర్పించడానికి నేను యెరూషలేముకు వచ్చాను. ఆలయ న్యాయస్థానాలలో వారు నన్ను ఈ విధంగా చేస్తున్నప్పుడు నేను ఆచారబద్ధంగా శుభ్రంగా ఉన్నాను. నాతో ఎటువంటి జనసమూహం లేదు, నేను ఎలాంటి భంగం కలిగించలేదు. కాని ఆసియా ప్రావిన్స్ నుండి కొంతమంది యూదులు ఉన్నారు. వారు ఇక్కడ మీ ముందు ఉండాలి మరియు వారికి నాపై ఏదైనా ఉంటే నేరం మోపాలి. లేదా ఇక్కడ ఉన్నవారు నేను మహాసభ ముందు నిలబడినప్పుడు నాలో ఏ నేరాన్ని కనుగొన్నారో చెప్పాలి. నేను వారి సమక్షంలో నిలబడి ఈ ఒక్క విషయం అరిచినా తప్ప చనిపోయిన వారి పునరుద్ధానం గురించి నేను ముందు విచారణలో ఉన్నాను. మీరు ఈ రోజు మార్గం గురించి బాగా తెలిసిన ఫెలిక్స్ లిసియాస్ కమాండర్ వచ్చినప్పుడు అతను మీ కేసును నేను నిర్ణయిస్తాను అని చెప్పి విచారణను వాయిదా వేశాడు. 2 సంవత్సరాలు గడిచాయి. ఫెలిక్స్ తర్వాత పోర్కియస్ ఫెస్టస్ వచ్చాడు. కాని ఫెలిక్స్ యూదులకు అనుగ్రహం ఇవ్వాలనుకున్నాడు కాబట్టి అతను పాల్ను జైలులో వదిలేశాడు. ఫెస్టస్ న్యాయస్థానాన్ని సమావేశపరిచి పౌలును తన ముందుకు తీసుకురావాలని ఆదేశించాడు. పౌలు కనిపించినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడి అతనిపై చాలా తీవ్రమైన నేరాలను మోపారు. వారు నిరూపించలేకపోయారు. పౌలు తన వాదనను ఇలా వాదించాడు, యూదుల ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా లేదా ఆలయానికి వ్యతిరేకంగా లేదా కైజర్కు వ్యతిరేకంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఫెస్టస్ యూదులకు మేలు చేయాలని కోరుతూ పౌలుతో, నువ్వు యెరూషలేముకు వెళ్లి అక్కడ నా ముందు ఈ ఆరోపణలపై విచారణకు నిలబడతావా? పౌలు ఇలా జవాబిచ్చాడు, నేను ఇప్పుడు సీజర్ కోర్టు ముందు నిలబడి ఉన్నాను. అక్కడ నన్ను విచారించాలి. నేను యూదులకు ఎలాంటి అన్యాయం చేయలేదు, నీకే బాగా తెలుసు. అయితే నేను మరణానికి అర్హమైన ఏదైనా చేసినందుకు దోషిగా ఉంటే నేను చనిపోవడానికి నిరాకరించను. అయితే ఈ యూదులు నాపై మోపిన అభియోగాలు నిజం కాకపోతే నన్ను వారికి అప్పగించే హక్కు ఎవరికీ లేదు. నేను సీజర్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఫెస్టస్ తన కౌన్సిల్తో మాట్లాడిన తర్వాత అతను ఇలా ప్రకటించాడు, మీరు సీజర్కి విజ్ఞప్తి చేశారు. సీజర్ దగ్గరకు నువ్వు వెళ్తావు. పాల్ ఖైదీగా రోమ్ వెడుతున్నాడు. అగ్రిప్ప, ఈ మనిషి కైజర్కు విజ్ఞప్తి చేయకుంటే విడుదల చేయబడేవాడు అన్నాడు. మేము ఇటలీకి వెళ్లాలని నిర్ణయించినప్పుడు పాల్ మరియు మరికొందరు ఖైదీలను ఇంపీరియల్ రెజిమెంట్కు చెందిన జూలియస్ అనే శతాధిపతికి అప్పగించారు. మేము ఆసియా ప్రావిన్స్ తీరం వెంబడి ఓడరేవులకు వెళ్లడానికి అడ్రమిటియం నుండి ఓడ ఎక్కాము మరియు మేము సముద్రంలోకి వెళ్లాము. మరుసటి రోజు మేము సీదోనులో దిగాము, లేసియాలోని మైరా వద్ద తదుపరిది. అక్కడ శతాధిపతి ఇటలీకి ప్రయాణిస్తున్న అలెగ్జాండ్రియన్ ఓడను కనుగొని మమ్మల్ని ఎక్కించేశాడు. మేము చాలా రోజులు నెమ్మదిగా ముందుకు సాగాము మరియు క్నీదూస్ నుండి చేరుకోవడంలో ఇబ్బంది పడ్డాము. గాలి మమ్మల్ని పట్టుకోనివ్వకపోవడంతో మేము సాల్మోన్కు ఎదురుగా ఉన్న క్రీట్లోని లీకి ప్రయాణించాము. మేము కష్టపడి తీరం వెంబడి కదిలి లాసియా పట్టణానికి సమీపంలో ఉన్న ఫెయిర్ హెవెన్స్ అనే ప్రాంతానికి వచ్చాము. చాలా సమయం పోయింది మరియు నౌకాయానం అప్పటికే ప్రమాదకరంగా మారింది. పౌలు వారిని ఇలా హెచ్చరించాడు, మనుష్యులారా, మన ప్రయాణం వినాశకరమైనదని మరియు ఓడ మరియు సరుకులకు మరియు మా స్వంత జీవితాలకు కూడా చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుందని నేను చూస్తున్నాను. అయితే శతాధిపతి పౌలు చెప్పేది వినకుండా పైలట్ మరియు ఓడ యజమాని సలహాను అనుసరించాడు. ఈ నౌకాశ్రయం శీతాకాలానికి అనుకూలం కాదు కాబట్టి ఫీనిక్స్కు చేరుకుని అక్కడ చలికాలం గడపాలని ఆశతో మెజారిటీ ప్రజలు ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. మెల్లగా దక్షిణ గాలి వీచినప్పుడు వారు లంగరును తూకం వేసి క్రేతు తీరం వెంబడి ప్రయాణించారు. చాలా కాలం ముందు ఈశాన్య అని పిలువబడే హరికేన్ శక్తి యొక్క గాలి ద్వీపం నుండి క్రిందికి కొట్టుకుపోయింది. ఓడ తుఫానుకు చిక్కుకుంది మరియు గాలిలోకి వెళ్లలేకపోయింది, కాబట్టి మేము దానికి దారి ఇచ్చాము మరియు వెంట నడపబడ్డాము. మేము తుఫాను నుండి చాలా హింసాత్మకంగా కొట్టాము. మరుసటి రోజు వారు సరుకును ఓవర్బోర్డ్లో పడవేయడం ప్రారంభించారు. మూడవ రోజు వారు తమ స్వంత చేతులతో ఓడ యొక్క టాకిల్ను పైకి విసిరారు. చాలా రోజులుగా సూర్యుడు లేదా నక్షత్రాలు కనిపించకపోవడంతో మరియు తుఫాను ఉధృతంగా కొనసాగినప్పుడు చివరకు మేము రక్షించబడతామన్న ఆశను పూర్తిగా వదులుకున్నాము. మనుషులు చాలాకాలం ఆహారం లేకుండా గడిపిన తరువాత పౌలు వారి ముందు నిలబడి ఇలా అన్నాడు, మనుష్యులారా, మీరు క్రీట్ నుండి ప్రయాణించవద్దని నా సలహా తీసుకోవాలి. అప్పుడు మీరు ఈ నష్టాన్ని మరియు నష్టాన్ని తప్పించుకుంటారు. కాని ఇప్పుడు నేను కోరుతున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీలో ఒక్కరు కూడా కోల్పోరు, ఓడ మాత్రమే నాశనమవుతుంది. నిన్న రాత్రి నేను మరియు నేను సేవించే దేవుని దూత నా పక్కన నిలబడి, భయపడకు పాల్, నీవు కేసరు ఎదుట విచారణకు నిలబడాలి మరియు నీతో పాటు ప్రయాణించే వారందరి ప్రాణాలను దేవుడు దయతో నీకు ఇచ్చాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మనుష్యులారా, అతను నాకు చెప్పినట్లే జరుగుతుందని నాకు దేవునిపై నమ్మకం ఉంది. అయినప్పటికీ మనం ఏదో ఒక ద్వీపంలో పరిగెత్తాలి. 14వ రాత్రి మేము ఇంకా అడ్రియాటిక్ సముద్రం మీదుగా నడపబడుతున్నాము. అర్ధరాత్రి నావికులు వారు భూమికి చేరుకుంటున్నారని గ్రహించారు. సౌండింగ్లు తీసుకుని 120 అడుగుల లోతులో నీరు ఉన్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సౌండింగ్లు తీసుకుని చూడగా అది 90 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. మేము రాళ్లతో కొట్టుకుపోతామని భయపడి వారు 4 యాంకర్లను స్టేన్ నుండి పడవేసి పగటి కోసం ప్రార్థించారు. తెల్లవారకముందే పౌలు అందరినీ తినమని కోరాడు. గత 14 రోజులుగా మీరు నిరంతరం సస్పెన్స్లో ఉన్నారు మరియు ఆహారం లేకుండా ఉన్నారు, మీరు ఏమీ తినలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం ఆహారం తీసుకోమని కోరుతున్నాను. మీరు జీవించడానికి ఇది అవసరం. మీలో ఎవరూ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలిపోరు. అతను ఇలా చెప్పిన తర్వాత అతను కొంచెం రొట్టె తీసుకుని అందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు అతను దానిని పగలగొట్టి తినడం ప్రారంభించాడు. వారంతా ప్రోత్సహించారు మరియు స్వయంగా కొంత ఆహారం తిన్నారు. మొత్తం మీద మేము 276 మంది ఉన్నాము. వారు కోరుకున్నంత తిన్నప్పుడు వారు ధాన్యాన్ని సముద్రంలో విసిరి ఓడను తేలికపరిచారు. పగటి వెలుగు వచ్చినప్పుడు వారు భూమిని గుర్తించలేదు, కాని వారు ఇసుక బీచ్తో ఒక బేను చూశారు. అక్కడ వారు చేయగలిగితే ఓడను నడపాలని నిర్ణయించుకున్నారు. యాంకర్లను వదులుతూ వారు వాటిని సముద్రంలో వదిలివేసి అదే సమయంలో చుక్కాని పట్టుకున్న తాళ్లను విప్పారు. అప్పుడు వారు గాలికి ఫోర్సెయిల్ను ఎగురవేసి సముద్రతీరానికి తయారుచేశారు. కాని ఓడ ఇసుక తిన్నను ఢీకొట్టి సముద్రంలో కూరుకుపోయింది. విల్లు వేగంగా అతుక్కుపోయింది మరియు కదలలేదు, మరియు సర్ఫ్ యొక్క కొట్టడం వలన దృఢమైన భాగం ముక్కలైంది. ఖైదీలు ఎవరూ ఈదుకుంటూ పారిపోకుండా వారిని చంపాలని సైనికులు ప్లాన్ చేశారు. అయితే శతాధిపతి పౌలు ప్రాణాలను కాపాడాలనుకున్నాడు మరియు వారి ప్రణాళికను అమలు చేయకుండా వారిని ఉంచాడు. ఈత వచ్చు వారిని ముందుగా ఒడ్డుకు దూకి దిగాలని ఆదేశించాడు. మిగిలినవారు పలకలపై లేదా ఓడ ముక్కలపై అక్కడికి చేరుకుంటారు. ఈ విధంగా అందరూ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఒకసారి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నప్పుడు ఈ ద్వీపాన్ని మాల్టా అని పిలుస్తున్నట్లు మేము కనుగొన్నాము. ద్వీపవాసులు మాకు అసాధారణమైన దయ చూపించారు. వర్షం కురుస్తున్నందున, చలిగా ఉన్నందున వారు మంటలను నిర్మించి మాకు స్వాగతం పలికారు. పాల్ బ్రష్వుడ్ కుప్పను సేకరించి దానిని నిప్పుమీద ఉంచినప్పుడు వేడి కారణంగా బయటకు వెళ్లిన ఒక పాము అతని చేతికి కట్టుకుంది. ద్వీపవాసులు అతని చేతికి వేలాడుతున్న పామును చూసి ఒకరినొకరు ఇలా అన్నారు, ఈ మనిషి హంతకుడే ఉండాలి, ఎందుకంటే అతను సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం అతన్ని జీవించడానికి అనుమతించలేదు. కాని పౌలు పామును మంటల్లోకి నెట్టాడు మరియు ఎటువంటి దుష్ప్రభావాలకు గురికాలేదు. అతను ఉబ్బిపోతాడని లేదా అకస్మాత్తుగా చనిపోతాడని ప్రజలు ఆశించారు. కాని చాలాకాలం వేచి ఉండి అతనికి అసాధారణంగా ఏమీ జరగలేదని చూసిన తరువాత వారు తమ మనసు మార్చుకుని అతను దేవుడని చెప్పారు. సమీపంలో ద్వీపం యొక్క ప్రధాన అధికారి అయిన పబ్లియస్కు చెందిన ఒక ఎస్టేట్ ఉంది. అతను మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించాడు మరియు 3 రోజులు ఆతిథ్యమిచ్చాడు. అతని తండ్రి జ్వరం మరియు విరేచనాలతో బాధపడుతూ మంచం మీద ఉన్నాడు. పౌలు అతనిని చూడడానికి లోపలికి వెళ్లి ప్రార్థన తర్వాత అతనిపై చేతులు ఉంచి స్వస్థపరిచాడు. ఇది జరిగినప్పుడు ద్వీపంలోని మిగిలిన జబ్బు పడినవారు వచ్చి స్వస్థత పొందారు. వారు మమ్మల్ని అనేక విధాలుగా సత్కరించారు మరియు మేము నౌకాయానానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారు మాకు అవసరమైన సామాగ్రిని మాకు అందించారు. 3 నెలల తర్వాత మేము ద్వీపంలో చలికాలం గడిపిన ఓడలో సముద్రంలోకి వెళ్లాము. ఇది కాస్టర్ మరియు పొలక్స్ అనే జంట దేవుళ్ళ ఫిగర్ హెడ్తో కూడిన అలెగ్జాండ్రియన్ ఓడ. మేము ఓడ బయలుదేరి 2 రోజుల తరువాత పుటియోలి చేరుకున్నాము. అక్కడ కొంతమంది సహోదరులు తమతో ఒక వారం గడపమని మమ్మల్ని ఆహ్వానించారు. కాబట్టి మేము రోంకు వచ్చాము. మేము వస్తున్నామని అక్కడున్న సహోదరులు విన్నారు మరియు వారు మమ్మల్ని కలవడానికి అప్పియస్ ఫోరం మరియు 3 టావెన్స్ వరకు ప్రయాణించారు. ఈ మనుష్యులను చూసి పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు మరియు ప్రోత్సహించబడ్డాడు. మేము రోంకు చేరుకున్నప్పుడు పాల్కు కాపలాగా ఒక సైనికుడితో ఒంటరిగా జీవించడానికి అనుమతి లభించింది. 3 రోజుల తర్వాత అతను యూదుల నాయకులను పిలిచాడు. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో ఇలా అన్నాడు, నా సోదరులారా, నేను మా ప్రజలకు లేదా మా పూర్వీకుల ఆచారాలకు వ్యతిరేకంగా ఏమీ చేయనప్పటికీ నేను యెరూషలేములో బంధించబడి రోమన్లకు అప్పగించబడ్డాను. వారు నన్ను పరీక్షించి నన్ను విడుదల చేయాలనుకున్నారు, ఎందుకంటే నేను మరణానికి అర్హమైన ఏ నేరానికి పాల్పడలేదు. కాని యూదులు అభ్యంతరం చెప్పినప్పుడు నేను సీజర్కి అప్పీల్ చేయవలసి వచ్చింది. నా స్వంత ప్రజలపై నాకు ఎలాంటి అభియోగం లేదని కాదు. ఈ కారణంగా నేను మిమ్మల్ని చూడాలని మరియు మీతో మాట్లాడాలని కోరాను. ఇస్రాయేలు ఆశ వల్లనే నేను ఈ గొలుసుతో బంధించబడ్డాను. వారు, మీ గురించి యూదే నుండి మాకు ఎలాంటి ఉత్తరాలు రాలేదు. అక్కడి నుండి వచ్చిన సోదరులెవరూ మీ గురించి చెడుగా నివేదించలేదు లేదా చెప్పలేదు. అయితే మీ అభిప్రాయాలు ఏమిటో మేము వినాలనుకుంటున్నాము, ఎందుకంటే ప్రతిచోటా ప్రజలు ఈ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. వారు ఒక నిర్దిష్ట రోజున పౌలును కలవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు మరియు అతను బస చేసిన ప్రదేశానికి మరింత పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అతను వారికి దేవుని రాజ్యాన్ని వివరించాడు మరియు ప్రకటించాడు మరియు మోషే ధర్మశాస్త్రం నుండి మరియు ప్రవక్తల నుండి యేసు గురించి వారిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. అతను చెప్పినదానితో కొందరు ఒప్పించారు, కాని ఇతరులు నమ్మరు. వారు తమలో తాము ఏకీభవించలేదు మరియు పౌలు ఈ చివరి ప్రకటన చేసిన తర్వాత బయలుదేరడం ప్రారంభించారు. యెషయా ప్రవక్త ద్వారా పవిత్రాత్మ మీ పూర్వీకులతో సత్యాన్ని చెప్పాడు. ఈ ప్రజల వద్దకు వెళ్లి చెప్పండి, మీరు ఎప్పుడైనా వింటారు కాని అర్థం చేసుకోలేరు, మీరు ఎప్పుడైనా చూస్తారు కాని గ్రహించలేరు. దీనికోసం ప్రజల హృదయం ముద్దుబారిపోయింది. వారు తమ చెవులతో వినడం లేదు మరియు వారు కళ్ళు మూసుకున్నారు. లేకపోతే వారు తమ కళ్లతో చూస్తారు, చెవులతో వింటారు, తమ హృదయాలతో అర్థం చేసుకుని తిరగవచ్చు. నేను వారికి వైద్యం చేస్తాను. కాబట్టి దేవుని మోక్షం అన్యజనులకు పంపబడిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరియు వారు వింటారు. 2 సంవత్సరాలు పాల్ తన సొంత అద్దె ఇంట్లో ఉండి తనను చూడటానికి వచ్చిన వారందరికీ స్వాగతం పలికాడు. అతను ధైర్యంగా మరియు అడ్డంకులు లేకుండా దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు మరియు ప్రభువైన యేసుక్రీస్తు గురించి బోధించాడు. చట్టాల నుండి దేవుని సందేశం యొక్క ముఖ్య అంశాలు. 1, ఆయన శిష్యులు యేసు మరణాన్ని చూశారు. 2, ఆయన పునరుత్థానం తర్వాత 40 రోజులు క్రీస్తు తన శిష్యులతో ఉన్నాడు. 3, పెంతెకొస్తు రోజున అతను పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. గాలి వీచే శబ్దం మరియు అపొస్తలులు తమకు తెలియని భాషలలో మాట్లాడటం ద్వారా రుజువు చేయబడింది. నాలుగు, అపొస్తలులు అతని బోధలను పాటించే వారందరికీ పాపక్షమాపణను ధైర్యంగా ప్రకటించారు. ఐదు, విశ్వాసం లేని యూదులు హింసించడం ప్రారంభించారు. దీని ఫలితంగా క్రీస్తు యొక్క సయోధ్య సందేశం జెరూసలేం వెలుపల వ్యాపించింది. ఆరు, మోక్షం మరియు శాశ్వతమైన జీవితం మొత్తం మానవాళికి అందించబడింది, యూదులకు మాత్రమే కాదు.